జై మహాకాల్. ఇది 27 సెప్టెంబర్ 2004 సాయంత్రం 6 గంటలకు సహ్యాద్రి దత్తాశ్రమంలో మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జై గురుదేవ్.
ఆధ్యాత్మికత యొక్క వైజ్ఞానికత గురించి మనం మాట్లాడుకుంటూ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్ని పరిస్థితులకు నేనే కారణము అనేటటువంటి సూత్రాలను మనం అర్థం చేసుకుని ఆధ్యాత్మికతకి అవసరమైనటువంటి కాగితాలు, పెన్ను, గాయత్రి యజ్ఞము, గాయత్రి మహామంత్రము అని అవగాహనకు వచ్చాం మనం. ఈ గాయత్రి యజ్ఞము, గాయత్రి మంత్రము ద్వారా మనని మనం సంస్కరించుకుంటాం. ముందు సంస్కారవంతుడికి సంస్కారం లేని వాడికి తేడా మనకి అవగాహన ఉంది కదా. ఒక జంతువులాగా ప్రవర్తించేవాడు, వాడికి ఏది కావాలంటే అది భుజబలంతో లాక్కుని తినేసేవాడు, చిన్నపిల్లవాడి దగ్గర ఉన్నా అది మంది కాదు కనుక అది మనం తీసుకోకూడదు అనుకునేటటువంటి భావం ఉన్నవాడు, తేడా తెలుస్తుంది కదా. ఈ సంస్కరింపబడటం అనేటటువంటిది భారతీయ ఆధ్యాత్మికత యొక్క వెన్నుపూస. మీరు సంస్కరింపబడాలి. ఆ సంస్కరింపబడటం అనేది తల్లి గర్భంలో ప్రవేశించక ముందు దగ్గర నుంచి చుట్టుమంటల మీదకి ఎక్కేంత వరకు జరిగేటటువంటి ప్రక్రియ, గర్భాధార సంస్కారం దగ్గర నుంచి అంత్యేష్టి సంస్కారం వరకు ఓ విశిష్టమైనటువంటి సంస్కార ప్రక్రియ భారతదేశం డెవలప్ చేసింది, ఋషులు డెవలప్ చేశారు. ఈ మొత్తం డెవలప్మెంట్ మాత్రం రెండింటి మీదే ఆధారపడింది. మీరు ఏది చేసినా కూడా అందులో యజ్ఞం ఉంటుంది, గాయత్రి మంత్రం ఉంటుంది. గాయత్రి మంత్రం లేకుండా యజ్ఞం డెవలప్ అవ్వదు, అసంభవం. అది అవి రెండు బొమ్మ బొరుసులాగా, నాణానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో యజ్ఞం ఉంటే గాయత్రి మంత్రం ఉంటుంది, గాయత్రి మంత్రం ఉంటే యజ్ఞం ఉంటుంది. కానీ ఇందాక నేను చెప్పిన నో మళ్ళా గుర్తుంచుకోండి. యజ్ఞము అనగానే మన మనసులోకి ఏమొస్తుంది? యజ్ఞకుండం, దాంట్లో సన్నిధులు, దాంట్లో హవన సామగ్రి వేయటం, ఇది యజ్ఞం అని మన ఉద్దేశం. కానీ భగవద్గీత అది యజ్ఞం కాదని చెప్తుంది. ఏమని చెప్తుంది భగవద్గీత? యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటాడు. యజ్ఞాలలో నేను జపయజ్ఞము అంటాడు. మరి జపయజ్ఞంలో సన్నిధులు ఎక్కడుంది? హవనకుండా ఎక్కడుంది? నెయ్యి ఎక్కడుంది? స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, స్వాధ్యాయం కూడా ఒక యజ్ఞమే. ఇంకేత నో అన్నది ఎప్పుడూ గుర్తుంచుకోండి, భలే ఉదాహరణ అది. మనకి కొన్ని అలవాట్లు అయిపోయి యజ్ఞం అంటే అర్థం ఏంటి అంటే సన్నిధులు హవనకుండా ఉండాలి, దాంట్లో ఆహుతులు వేస్తే అది కూడా యజ్ఞమే, అది యజ్ఞం కాదంటే, కానీ అది చాలా భౌతికమైనటువంటి యజ్ఞం, అంత ముఖ్యమైనటువంటి యజ్ఞం కాదు. రియల్ యజ్ఞం ఏమిటి అంటాడు అంటే శ్రీకృష్ణుడు యజ్ఞానం జప యజ్ఞం వస్తుంది. జపము చేయటం అనేటటువంటిది యజ్ఞముగా మార్చుకోగలిగితే ప్రశ్న అది. ఏదైనా యజ్ఞం అవుతుంది, ఏదైనా యజ్ఞం కాదు ప్రశ్న. మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని బట్టి దాని విలువ మారుతుంది. బ్లేడ్ ఉంది ఇంట్లో, మూలపడింది, తుప్పెక్కింది, మూలపడేసాం. ఇంకో బ్లేడ్ ఉంది బస్సులో మనం వెళ్తూ ఉంటే ఇంకొక వ్యక్తి చేతిలో భలే బాగా పనిచేస్తుంది. అది ఎవరా వ్యక్తి? బ్లేడే, ఆ బ్లేడే. మీ ఇంట్లో మారుమూల పడి ఇందుకు పనికి రాకుండా తుప్పెక్కి బై ఛాన్స్ మీరు దాంతో కోసుకుంటే సెప్టిక్ కూడా అవ్వచ్చు. ఆ బ్లేడే జేబు దొంగ చేతిలో మీ బరువు తగ్గుతుంది ఆ బ్లేడ్తోని. చేతుల్లో వాడి చేతిలో వాడు చేకొచ్చేసుకోవచ్చు, వాడు హాని జరుగుతుంది వాడికి. బ్రెయిన్ సర్జన్ చేతిలో మీకు కొత్త జన్మ వస్తుంది. బ్లేడ్ అదే, యజ్ఞం అదే. అది అర్థం చేసుకోండి. యజ్ఞము అనేటటువంటిది మీరు ఎలా ఉపయోగించుకుంటారు, ఉపయోగిస్తున్నప్పుడు రకరకాల పరికరాలు. బ్రెయిన్ సర్జన్ ఉపయోగిస్తున్నప్పుడు షేవింగ్ బ్లేడ్ లో మనం బ్లేడ్ పెట్టినట్టు పెట్టాడు, దాన్ని ఉపయోగించేటటువంటి పరికరం వేరుగా ఉంటుంది. నాకు తెలియదు ఎలా ఉంటుందో, కానీ ఖచ్చితంగా షేవింగ్ సెట్లో లాగా పెట్టడు అని నాకు నమ్మకం. షేవింగ్ చేసుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటామో మనకు తెలుసు కదా. కానీ ఆ షేవింగ్ చేసుకునేటటువంటి బ్లేడ్ని ఓ పేజీ కొయ్యాలి అంటే ఉపయోగించలేము మనం, అంటే వేరే పద్ధతిలో ఉపయోగించాలి కదా. కానీ యజ్ఞమే అది, బ్లేడే. అర్థమవుతుందా? అంటే యజ్ఞాన్ని రకరకాలుగా ఉపయోగిస్తాం. ఆ ఉపయోగించేటప్పుడు యజ్ఞపాత్ర ఉపయోగించుకుని అందులో సమిధలు పెట్టుకుని అగ్ని ప్రజ్వలింపు చేసి ఉపయోగించుకోవచ్చు. లేదు పుస్తకం చదువుతున్నప్పుడు యజ్ఞ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు, స్వాధ్యాయ యజ్ఞం అంటాం. జపం చేస్తున్నప్పుడు యజ్ఞ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే అసలు యజ్ఞము అంటే ఏమిటో సవ్యమైన అవగాహన ఉండాలి. అందుకే ఎప్పుడు ఈ ఉదాహరణ ఉంచుకోండి, నో అనేది. ఇంగ్లీష్లో నో అంటే, కెమిస్ట్రీలో నో అంటే కొన్ని వందల పేజీలు. అంటే యజ్ఞము అనేటటువంటిది ఈ యజ్ఞం కాదు. ఇవాళ సాయంత్రం మీరు దీపయజ్ఞం చేయబోతున్నారు, సావిత్రి యజ్ఞం చేయబోతున్నారు, రేపు అశ్వమేధ యజ్ఞం చేస్తారు, వాజపే యజ్ఞం చేస్తారు, అగ్నిస్తోమ యజ్ఞం చేస్తాము. అన్ని యజ్ఞాలే, కానీ అన్నిట్లోనూ అగ్ని ఉంటుంది గాయత్రి మంత్రం. అది బ్యాక్గ్రౌండ్. ఈ సంస్కరింపబడుట అనే దాన్ని కాస్త జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అనేక కర్మకాండలలాగా ఈ సంస్కారాల కర్మకాండ కూడా కర్మకాండ వరకే పరిమితమైంది తప్ప అది ఎందుకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇవాల్టి రోజు భాద్రపద శుక్ల చతుర్దశి ఓ అద్భుతమైనటువంటి రోజు. ఎందుకు? ఇవాళ వ్రతం చేస్తారు. మీరు చేసుకున్నారో లేదో నాకు తెలీదు, చేసుకోమని చెప్పాను నేను. ఈ వ్రతము యాక్చువల్గా భారతీయ సంస్కృతికి ఆధారం అనుకోవచ్చు. మొత్తం భారతీయ జ్ఞానము ఈ వ్రతంలో నిబిడీకృతమై ఉంది. ఇది కూడా యజ్ఞమే, అన్ని వ్రతాలు యజ్ఞమే. అందుకనే వ్రతేన దీక్షామాప్నోతి, దీక్షయాప్నోతి దక్షిణ, శ్రద్ధయా శ్రద్ధమాప్నోతి. వ్రతం యజ్ఞానికి ఆధారం. ఇది ఇవాళ మీరు చేసినటువంటిది అనంత పద్మనాభ యజ్ఞానికి స్టార్టింగ్. మీరు ఎంతమంది అనంత పద్మనాభ వ్రతం చేసుకున్నారు? రైట్. వ్రతం అంటే ఒక దీక్ష కదా. బీఎస్సీ జాయిన్ అయినవాడు ఒక దీక్ష తీసుకుంటాడు, మూడేళ్లలో నేను బీఎస్సీ పూర్తి చేస్తాను, సాధ్యమైనంత వరకు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటాను, అదే కదా దీక్ష. ఆ దీక్ష వాడు బీఎస్సీలో జాయిన్ అయినప్పుడు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత నేను దీక్ష తీసుకున్నాను అని దాన్ని మర్చిపోయి, అసలు ఆ దీక్ష గురించే వాడికి జ్ఞప్తి లేకుండా ఉంటే వాడు పరీక్ష పాస్ అవుతాడా? ఈ అనంత పద్మనాభ వ్రత దీక్ష మీరు తీసుకున్నాక ఇది 14 ఏళ్ల పాటు జరిగేటటువంటి వ్రతము అని కూడా మీరు దాంట్లో చదివి ఉంటారు. వ్రతంలో అంటే 14 ఏళ్ల పాటు ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు మీరు కూర్చుని వ్రతం తీసేసుకుంటే అయిపోతుందా, లేకపోతే ఇంకా ఏదైనా చెయ్యాలా? మీరు ఏం చేయాలి, ఏం చేయాలి? 14 ఏళ్ల పాటు చేయాలి, మళ్ళీ ఒక రోజు రెండు రోజులు కాదు, నిరంతరం చేయాలి. ఇప్పుడు బీఎస్సీ చదివేవాడు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలి, ప్రతిరోజు చదువుకోవాలి. చాలా రోజులు వాడికి అర్థం కాకపోతే ఇంకా ఎక్కువ చదువుకోవాలి. మరి వ్రతం అయితే మీరు తీసేసుకున్నారు, మరి రేపటి నుంచి మీరు ఏం చేయబోతున్నారని ఆనంద ప్రదనాభ వ్రత దీక్షితులమైనటువంటి నేను ఈ రోజు ఈ పని చేస్తున్నాను అని ఏదైనా సంకల్పం ఉందా మీకు? అదే నేను చెప్పింది, వ్రతాలు చేసుకుంటాం ఎందుకో తెలియదు, కానీ ఆ వ్రతాలు ఎవరు ఎవరికి చెప్పారు? అదే మీ పక్కింటి వాడు పక్కింటి వాడికి చెప్పాడా? ఎవరో చెప్పారు, అది ఎవరో శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడు. అంటే ఆ విషయాలు మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులు కాదు, అందుకు ఆ పేర్లు చెప్పాడు. ఏ పరిస్థితుల్లో చెప్పాడు? ఏదో కష్టం ఉంటే ఆ కష్టం పోవటాని చెప్పాడు. అంటే చేతికి ఒక తాడు కట్టేసుకుని, మరి మీరు ఇవాళ పిండి వంటలు తిన్నారో లేదో నాకు తెలియదు, మరి ఆశ్రమం వాళ్ళు మీకేం పెట్టారు? పాయసం పెట్టారా? పాయసం తినస్తే అయిపోతుందా దీక్ష? చూడండి ఎలా దిగజారిపోయిందో భారతీయులమైనటువంటి మనము, మన సంస్కృతిని మర్చిపోయాం. దీన్ని అనంత పద్మనాభ వ్రతం అంటాం. అంటే అనంతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి సాధన దీక్ష తీసుకుంటాం అన్నమాట ఈరోజు. ఇంతట మన ఈ ఓడర్ దాంట్లో ఈ వ్రతాల గురించి కూడా క్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది. వ్రతం ఎందుకు చేసుకున్నాం, ఎలా చేసుకున్నాం, ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అంచేత ఎలాగో మీరు ఇవాళ ఆ వ్రతం తీసుకున్నారు కనుక ఆ వ్రతానికి కావలసినటువంటి నియమాలు కాస్త అర్థం చేసుకోండి. ఇందులో మీరు 14 ఏళ్లలో ఒక సిలబస్ పూర్తి చేయవలసి ఉన్నది. అందుకు ప్రతి సంవత్సరము కూడా మీరు చూసుకుంటూ ఉంటారు ఆ సిలబస్ లో ఎంతవరకు వెళ్లారు. 14 ఏళ్లలో ఆ సిలబస్ పూర్తవ్వాలి. మొదటిది ఏంటి అంటే షట్చక్ర జాగరణ జరిగిపోవాలి. మీకు మొదటిది షట్చక్ర జాగరణ మీకు జరిగిపోవాలి ఈ 14 ఏళ్లలో. రెండవది పంచకోశ అనావరణ. మనకి 5 కోశాలు ఉన్నాయి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి. ఆ కోశాల యొక్క అనావరణ జరగాలి. అంటే ఇవి మూతపడి ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలి. ఇది కాకుండా 3 బంధాలు ఉన్నాయి మన శరీరంలో, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. 3 బంధాలు, గ్రంథి అంటే బంధాలు. అంతేత 6 చక్రాలు ప్లస్ 5 కోశాలు ప్లస్ 3 గ్రంథులు. ఇది ఎప్పుడైతే మీలో జరుగుతుందో మీకు అనంతమైనటువంటి శక్తి వస్తుంది. అందులో డౌట్ లేదు కదా. అందువల్ల దీన్ని అనంత పద్మనాభ వ్రతం అన్నారు. ఎందుకు పద్మనాభ వ్రతం అన్నారు? మీరు స్టార్ట్ చేయవలసింది బొడ్డుతో. ఈ మొత్తం సాధన బొడ్డుతో స్టార్ట్ అవుతుంది. పద్మనాభుడు అంటే బొడ్డు దగ్గర ఉన్న పద్మమ్మ. నాభి అంటే తెలుసు కదా, బొడ్డు. బొడ్డు దగ్గర ఉన్నదాన్ని మణిపూరక చక్రం అంటాం. మొత్తం బుద్ధుడు యొక్క సాధన అంతా కూడా ఓం మణి పద్మే హుం మణిపూర చక్రంతో స్టార్ట్ అవుతుంది, పద్మనాభ చక్రంతో స్టార్ట్ అవుతుంది. అంటే అది మీరు తీసుకున్నటువంటి వ్రతం అక్కడించుకోవాలి తప్ప, నేను వ్రతం తీసేసుకున్నాను, నేను వ్రతం చేశాను, వ్రతానికి మాస్టర్ వచ్చారా లేదా, మాస్టర్ వస్తే అంతా రాకపోతే తీసుకోవాల్సిన మీరా నేనా? మీరు తీసుకోవాలి దీక్ష. నేను వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఇంకా మీరు ఏ దీక్ష తీసుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. షట్చక్ర జాగరణ జరగాలి. అంచేత ఇక్కడ ఓడరేవులో మరి దానికి సంబంధించిన క్లాసెస్ డెవలప్ చేసుకోవాలి. మీరు ఎలా డెవలప్ చేసుకుంటారు? షట్చక్రాలకి ఏదైనా నేను మీకు మెథడ్ ఎప్పుడైనా చెప్పినట్టు గుర్తుందా మీకు? మహాకాల చక్రవర్తి యంత్రంలో 3 శ్లోకాలు ఉన్నాయి. ఒకటి లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి శ్లోకము, మూలాధారైక నిలయ. లలితా సహస్రనామం అర్చకుల జాగరణకి అద్భుతమైనటువంటి టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్ ని ఫాలో అయినటువంటి 14 వ్యక్తులు ఉన్నారు, ఇంద్రుడు, మనువు, అగస్త్యుడు, దూర్వాసుడు, లోపాముద్ర, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు ఆ 14లో, మన్మధుడు, వాళ్ళు అథారిటీ దీనికి లలితా సహస్రనామని. వాళ్ళ అథారిటీ ఎక్కడుందో మీరు వెతుక్కోవాలి. ఇదంతా కూడా శ్రీ విద్య అని పేరు. లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి విద్య శ్రీ విద్య. కానీ ఈ శ్రీ విద్య బుద్ధుడు కాలానికి కొంచెం ముందు భ్రష్ పట్టేసింది, తాంత్రికుల చేతిలో పడి అది ఒక సెక్ట్ ఆర్గీగా, ఒక దోషపూరితమైనటువంటి ఆలోచన విధానంగా, ఒక నీచమైనటువంటి సాధనా పద్ధతిగా మారింది అది. దాన్ని మనం ఏం కాదనలేము, మారింది అది. దాన్ని చూసి బుద్ధుడు గాభరా పడి ఇదే విధానం కనుక కొనసాగితే భారతీయ సంస్కృతి నాశనం అయిపోతుందని చెప్పి మొత్తము ఆ శ్రీ విద్యను ఎత్తి పారేశాడు. తప్పదు కలగాని అన్నప్పుడు తప్పదు, అది తనేం తప్పు చేయలే, బుద్ధుడు ఏమీ తప్పు చేయలేదు. అంతా అసలు తప్పుడు మార్గంలో పడిపోయినప్పుడు యూ హ్యావ్ టు సే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. బై ఛాన్స్ ఎవడో ఎక్కడో ఒకడు కరెక్ట్ వాడు ఉన్నంత మాత్రాన ఆ విద్య, తంత్ర విద్య కరెక్ట్ మార్గంలో రాదు. దాని తర్వాత శంకరాచార్యులు వారు వచ్చి దాన్ని కరెక్ట్ మార్గంలో పెట్టాడు తంత్ర విద్యని. ఆ శ్లోకాలు కూడా నేను మీకు ఇచ్చాను. సౌందర్యలహరిలో ఉన్న ఈ షట్చక్రాల శ్లోకాలు కూడా నేను ఆ పుస్తకంలో ఇచ్చాను. నేను ఏ పుస్తకంలో, మహాకాల చక్రవర్తి యంత్రము అనంత పద్మనాభ వ్రతానికి సంబంధించిందే. అనంత పద్మనాభ వ్రతానికి సంబంధించింది కాదు అది, షట్చక్ర జాగరణ, పంచకోశ అనావరణ, శ్రీగంధ వేదన. దానిని మీరు అనంత పద్మనాభ వ్రతం అనుకుని చేస్తే ఓకే, అర్థమైందా? కానీ చేయాల్సింది మాత్రం ఇది. ఇది అనుకుని అది అనుకోవద్దు, అది అనుకుని ఇది అనుకోండి, లింక్ అది. ఇదేంటే రాంగ్ ట్రాక్ లో పడిపోయింది మొత్తం ఆధ్యాత్మిక. కానీ అన్నిటికంటే తమాషా మీకు ధైర్యం కలగజేసేది, మీకు ఉత్సాహం కలగజేసేటటువంటి ఒక మాట గుర్తుంచుకోండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను గురువులందరూ తరఫున, మీలో చాలా మందికి షట్చక్ర జాగరణ, పంచకోశ అనావరణ జరిగిపోయాయి. మరి మాకు తెలియదు కదా మాస్టరు, అర్జునుడికే తెలియలేదు. స్మృతిర్లబ్ధం అనుకుంటాడు పాపం, నష్టమోహ స్మృతిర్లబ్ధం అన్నాడు, నాకు గుర్తొచ్చింది బాబోయ్ అన్నాడు. అలాగే మీరు గుర్తొచ్చింది బాబోయ్ అని ఎప్పుడు ఆరుస్తారో నాకు తెలియదు, ఆరవగలిగితే ఇవాళ ఆర్చేయండి. కానీ నేను ఆరవమన్నానని కాదు, గుర్తు తెచ్చుకుని వస్తుంది గుర్తు, కష్టం ఏం కాదు అది. దానికి కారణాలు ఉన్నాయి, ఇందుకు గుర్తు రావటం లేదు అంటే దానికి తగిన విద్య లేదు. ఇప్పుడు నాకు కెమిస్ట్రీ వచ్చు, కానీ నేను ఇప్పుడు కెమిస్ట్రీ మాట్లాడటం లేదుగా మీతో. నేను కెమిస్ట్రీ ఇప్పుడు మాట్లాడతా, కెమిస్ట్రీ ప్రాబ్లం ఏదైనా వస్తే దాని గురించి ఇప్పుడు ఎవడైనా అడిగితే గ్యారంటీగా నేను కెమిస్ట్రీ చెప్పలేను. కానీ ఈ క్షణంలో మాత్రం నేను కెమిస్ట్రీ చెప్పలేను. స్మృతి లబ్ధం అంటే అర్థమైంది కదా, మీరు దాని గురించి ఆలోచించటం లేదు. షట్చక్రాల గురించి కానీ, పంచకోశాల గురించి కానీ, మూడు గ్రంథుల గురించి కానీ మీరు ఆలోచించటం లేదు. మీరు సత్యశీల యోగ సూత్రాలు కనుక చదువుతూ ఉంటే మీకు ఇంకొక విషయం చెప్తాను నేను. సమాధిలో అనేక రకాల సమాధుల గురించి చెప్తాడు. సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి, సవిచార సమాధి, నిర్విచార సమాధి. ఇవి కాకుండా సస్మిత సమాధి, అస్మిత సమాధి. ఇదంతా కాకుండా బీజ సమాధి, నిర్బీజ సబీజ సమాధి, నిర్బీజ సమాధి. ఇవంతా కాకుండా చివరిలో ధర్మమేఘ సమాధి అనేది లాస్ట్ అండ్ ఫైనల్ సమాధి ఉంటుంది. బిఏ వరకు చదువుకున్నటువంటి వ్యక్తులు సవితర్క సమాధి స్థితిని దాటిపోయారు అన్నది అర్థం చేసుకోండి. మీరు సమాధిని అలా చేస్తామండి, మాకు సమాధి రాదండి అంటాం. కారణం ఇందాక నేను చెప్పినట్టే, మీకు దాని పేరు తెలియదు, కానీ మీరు చేసేది సవితర్క సమాధి. సవితర్క సమాధి అంటే అర్థం ఏంటి? తర్కం. తర్కిస్తారా తర్కించారా మీరు? ఏమన్నా ముందు తర్కన, వాడు గొప్పవాడు ఎలా ఎలా అని అడగగానే ఏమైంది? తర్కం వచ్చింది. అడుగుతారా అడగరా? ముందు గొప్పవాడు, తర్కం లేకుండా శ్రద్ధ ఉంటే దాన్ని నిర్వితర్క సమాధి అంటారు. నిర్వితర్క సమాధి మనకు లేదుగా, ఈ మ్యాజిక్లు చేశాడు ఆ మ్యాజిక్ చేశాడు అని ఎప్పుడైతే తర్కం వస్తుందో అప్పుడు మీరు సమస్థితికి వెళ్తారంటే ఒక అవగాహనకి వస్తారు. అందుకే మనకి అందరికీ కూడా సవితర్క సమాధిలోనే ఉన్నాం మనం, కానీ అందులో ఉన్నామని మనకి తెలీదు. ఎందుకంటే పతంజలి యోగ సూత్రాలలో కూడా మీరు చాలా ముందుకు వచ్చేసారు, ఆచరణలో కూడా చాలా మంది కొంచెం ఆలోచించగలిగితే నిర్విచార సమాధిలో కూడా వెళ్ళగలిగేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా సైంటిస్టులు, బిజినెస్ పీపుల్, పొలిటీషియన్స్, వీళ్ళు ఒక నిర్విచార స్థితిలో ఉంటారు. పైకి కూడా మనకి వాళ్ళని మీరు ఎంతైనా తిట్టేయండి, అధ్యక్ష అని వీడు తిట్టేస్తూ ఉంటాడు, వాడు అధ్యక్ష అని వీడు తిట్టేస్తూ ఉంటాడు, వాడు చెప్పింది వీడు విండి, వీడు చెప్పింది వాడు విండి, నిర్విచార స్థితి. మీరు జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది అందరూ కూడా కాన్షియస్నెస్ లో ఉండరు. మీరు ఎప్పుడైనా చూడండి, నేను చూస్తాను చాలా జాగ్రత్తగా. అది ముఖ్యంగా ఈ లెక్చర్ మీరు వింటున్నప్పుడు మీరు నిర్విచార స్థితి ఉన్నారు అన్నది మీకు అవగాహన అవుతుందా? యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ. మీ బాడీల గురించి మీకు చేతన ఉంది, శరీరం ఉందని మీకు తెలుసు, కానీ శరీరం గురించి ఆలోచించడంలే. కొన్ని ఏదైనా ఆలోచిస్తున్నారా మీరు? నేను చెప్పేటటువంటి ఆలోచనలు వింటున్నారు మీరు. అంటే మీరు ఏ స్థితిలో ఉన్నారు? నిర్విచార స్థితిలో కాదా? మీకు వచ్చిన పెద్ద గొడవ ఏంటి అంటే మీ గొప్పతనం మీరు గుర్తించారు. మీరు అంత మంచివాళ్ళు అసలు. భారతీయులతో ఉన్నటువంటి పెద్ద గొడవ ఏంటి అంటే నేను చెప్పినా మీరు వినరు, మీరు నిర్విచార స్థితిలో ఉన్నారని. బాబు దేశం గందరగోళం అయిపోతుంది, భారతీయ సంస్కృతి పునరుద్ధరించాలి, నిర్విచార స్థితి. నిర్విచార స్థితి అది నెగిటివ్ స్థితి. ఏదైనా ఏదైనా అయితే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వేదాలలో ఉపనిషత్తుల్లో రాసినటువంటి మాటలు మన జీవితానికి సంబంధించినటువంటి మాటలు కానీ జీవితానికి విరుద్ధంగా ఉన్నటువంటి మాటలు కావు. మీకు అదే అర్థం అవ్వాలి. ఇంకా అందంగా జీవించటానికి, ఇంకా యాక్టివ్గా జీవించటానికి, సంవత్సరాల సంవత్సరాల పాటు జీవించటానికి నందామ శరదశతం, మోదామ శరదశతం, ప్రభవామ శరదశతం, వందేళ్లు నేను బతకాలి, ఆనందంతో బతకాలి, మాట్లాడుతూ బతకాలి, సుఖంగా బతకాలి, వందేళ్లు బతకాలి అని ఏడుస్తాడు ఋషి. ఎవరు చెప్పాడు ఋషి కోరికలు లేవని? భలే దొరికారు మీరందరూ కూడా ఋషులకి లేని గుణాలన్నీ ఆపాదించేసి. వాళ్ళు మనకంటే ఎక్కువ సుఖపడాలని కోరుకునేటటువంటి వ్యక్తులు ఆ విషయంలో కూడా మీరు నిర్వచార స్థితిలోనే ఉన్నాయి. ఇంకేంటి, ఇదంతా చేస్తే మీకు సుఖం వస్తుంది అంటే మా ఆశ ఉంది కండి. ఇంకేత ఈ అనంత పద్మనాభ వ్రతంలో ఆ దీక్ష తీసుకున్నారు మీరు, అందుకు 14 ముళ్ళు వేస్తాం. ఎందుకంటే తాడికి 14 ముళ్ళు అదే అర్థం. అంటే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. కానీ నేను మీకు ఇచ్చినటువంటి అసలు సాధనలో అన్ని కల్పించాను నేను. ఇంకేత 5 ఏళ్లలోనే అయిపోవాలి, అసలు 14 ఏళ్లలో జరగాల్సినవి 5 ఏళ్లలోనే అయిపోవాలి. అంచేత యాక్చువల్గా మీరు సవిచార సమాధి స్థితిలో ఉంటే అసలు 14 ముళ్ళు వేయరు, అక్కడ 5 ముళ్ళే వేస్తారు. కానీ వేసాక మీకు బాధ్యత పెరుగుతుంది, 5 ఏళ్లలో పూర్తి చేయాలి. మరి 5 ముళ్ళు వేసుకోవటం ఓకే, మాస్టర్ మీరు చెప్పారు నేను 14 ముళ్ళు వేయను, 5 ముళ్ళు వేస్తాను. 5 ముళ్ళు వేస్తే ఏం చేయాలి? 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. కానీ నా కోరిక మీరు 5 నెలల్లో పూర్తి చేయలేరా అని చెయ్యొచ్చు. కేవలం మీకు కష్టం ఎక్కడొస్తుంది అంటే గ్రంథభేదంలో వస్తుంది. అంటే అది ఒక కాంప్లెక్స్. గ్రంథులు అంటే ముళ్ళని కాదు, కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, వాటిని సంస్కృతంలో గ్రంథులు అన్నారు. అది బ్రేక్ చేయడం కొంచెం కష్టం, అసంభవం ఏం కాదు. కానీ మిగతా సత్య జాగరణలో అది చాలా ఈజీ. నిజంగా చెప్పాలి అంటే మీకు 5 చక్రాలు జాగరణ అయిపోయి ఉన్నాయి ఈ క్షణంలోనే. ఉదాహరణకి మూలాధార చక్రం యొక్క లక్షణం ఏంటో మీరు చెప్పగలరా? మీలో ఎవరైనా హృదయతత్వం, దాని లక్షణం ఏంటి? గంధం, మీలో వాసన చూడలేని వాళ్ళు ఎవరు? ఒక్కళ్ళని అంటే రొంప పట్టి ఉంటే నేనేం చేయలేను. రొంప లేకపోతే మీరు వాసన చూడగలరా? చూడగలరు అంటే నీలో ఏ చక్రం జాగ్రత్త అయి ఉండాలి? మూలాధార చక్రం జాగ్రత్త అయి ఉంది, దానికి దిశ లేదు, అది వేరే విషయం. కానీ జాగృతం చేసుకోవటానికి మీరేం చేయక్కర్లే. స్వాధిష్టాన చక్రానికి రుచి, మీలో పచ్చిమిరపకాయ తిని తీయగా ఉంది అని ఎంతమంది అంటారు? ఎవరు అందరు కదా. అంటే మీకు అందరికీ రుచి తెలుసు, పచ్చిమిరపకాయ ఎలా ఉంటుంది తెలుసు కదా. మరి మరి రుచి తెలిస్తే ఏ చక్రం జాగ్రత్త అయింది? మరి ఏంటి నీ పిచ్చి, మళ్ళా నేను జాగ్రత్తగా చేసుకుంటాను, ఆరేళ్ళు దానికి కష్టపడతాను అని నేను చెప్తే నేను తలుగుపేటే ఏంటి? నేను చెప్పేగా మీరు అసలు నిరుచార స్థితి, మీరు అసలు నన్ను అడగాల అదేంటి మాకు విచ్చి తెలుసు. మణిపూరక చక్రం అదే రంగు, అదే రంగు తెలుసా మీకు? రంగులు రంగులు గుర్తించగలరు కదా. రంగులు దేంతో గుర్తిస్తారు? కళ్ళతో గుర్తిస్తారు. కళ్ళు దేనికి సంబంధించినవి? మణిపూరకం కదా. అంతే మీరు మణిపూరక చక్రం జాగ్రత్త అయిందా లేదా? అనాహత చక్రం డౌట్ఫుల్, అనాహత చక్రం నిజంగా డౌట్ఫుల్. అనాహత చక్రం యొక్క లక్షణం ఏంటి? వాయుతత్వం లక్షణం స్పర్శ. స్పర్శ తెలుస్తుంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది, కానీ యాక్చువల్ గా ఏం తెలియాలంటే గురు స్పర్శ తెలియాలి. ఇది కొంచెం డౌట్ఫుల్, కానీ గురుస్పర్శ సంగతి వదిలేద్దాం. ఎవడో ఒక మీ మంచి స్నేహితుడు మూల కూర్చున్నాడు, హుషారుగా లేడు. మీరు చాలా ఆనందంగా ఉన్నారు, వాడు హుషారుగా లేడు. మీరు ఆనందంగా ఉంటారా? మీరు కూడా కొంచెం మీ హుషారు తగ్గించుకుంటారా? తర్వాత వాడిని హుషారు చేస్తారు. అంటే వాడి స్పర్శ మీకు వచ్చింది కదా, తర్వాత మీ స్పర్శ. మరి అనాహత చక్రం ఉంది, కానీ ఏంటంటే గురుస్పర్శ లెవెల్లో లేదు. మామూలు స్పర్శలు తెలుస్తూనే ఉన్నాయి, మూడ్స్ తెలుస్తూనే ఉంటుంది. అది విశుద్ధి చక్రం అద్భుతంగా వాడతాం మనం. ఎదుట వాడిని తిట్టాలి అనుకుంటే తిట్టిన తిట్టు తిట్టకుండా 5 గంటల పాటు తిట్టగలం. అంతేనా అని మీరంటే పోనీ 24 గంటల పాటు తిట్టగలరు. వాక్శక్తి, వాక్శక్తి ఉంది కదా. ఇది 5 చక్రాలు జాగృతమై ఉన్నాయి, అందుకు ఈ కాలం అంత ఇంపార్టెంట్. ఈ 5 చక్రాలు కూడా ఆజ్ఞాచక్రానికి సరెండర్ అవ్వాలి, అది నేర్చుకోవాలి మీరు. అంటే కలిసే వచనం తవ నష్టవ మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచిత స్థితోస్మికత సందేహ కలిసే వచనం తవ. ఆ మాట మీరు అనగలిగితే గురువు లక్ష్మణి చేరిపోతారు. ప్రతి గురువు చివరికి చెప్పేది అదే, లార్డ్ దై విల్ బి డన్ క్రైస్ట్ అల్లా మాలిక్ సిద్ధి సాయిబాబా పై వాళ్ళు ఒప్పుకోరయ్యా వెంకటేశ్వర కలిసే వచనంతో. అది రాలేదు మనకి. 6 చక్రం జాగ్రత్త అవటానికి టైం పడుతుంది మనకి, సాధన చేసుకోవాలి మీరు. కానీ 5 చక్రాలు మీరు ఉపయోగించుకోండి 6 చక్రం జాగృతం చేసుకోవటానికి. అర్థమవుతుందా? అంతేత మీరు అనవసరంగా మీకు నేను 4-5 ఏళ్ల టైం మిగిల్చాను. సత్యక్ర జాగరణకు 6 ఏళ్ళు అని చెప్పాయి కదా పద్మ. కానీ అది వ్రతం ఎప్పుడు చెప్పారు? 5000 సంవత్సరాల కిందకి చెప్పాడు కనుక శ్రీకృష్ణుడు ఉదిస్తాడికి. అప్పుడంత టైం పట్టేది, అప్పుడు పట్టేది అంత టైం. ఇప్పుడు మీలో చాలా మందికి సత్యక్ర జాగరణ అయిపోయింది, అన్నది కరెక్ట్ కాదు. పంచచక్ర జాగరణ మాత్రం అయిపోయింది. 6 చక్రాన్ని కొంచెం మీరు కష్టపడితే, ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి ఇంకా చాలా తేలిక. ఎందుకంటే మనం ఆ సంకల్పంతోనే కూర్చుని ఉన్నాం ఇక్కడ. కలిసే వచనంతో ఆ మహాగురువు చెప్పినటువంటి మాటలు మేము చేయటానికి ప్రయత్నిస్తాము అనే మూడుతోనే కూర్చున్నాం. అంతే మనకి షట్చక్ర జాగరణ అయిపోయింది. చూశారు మీరు అనంత పద్మనాభ వ్రతం స్టార్ట్ చేశారు, షట్చక్ర జాగరణ అయిపోయింది. ఇంకిప్పుడు ఏం జరగాలి? కానీ అయిపోయాక ఉపయోగించుకోవాలి. అయిపోయిందని మీరు సినిమాకి వెళ్ళిపోయారు అనుకోండి, అర్థమైంది కదా. మరి పంచకోశాలు, పంచకోశాలను అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము ఉంది. ఈ కోశాల గురించి అన్ని యాక్టివ్గానే ఉన్నాయి మనలో. ఇంకేంటే మనం ఏది చేసినా కూడా ఆనందం కోసమే చేస్తాం. ఏది చేసినా, సిగరెట్ తాగినా, తాగుడు తాగినా, సినిమాలకు వెళ్ళినా, ఏది చేసినా కూడా ఎందుకోసం చేస్తామంటే ఆనందం ఉంది కనుక. అది చేస్తే కష్టం వస్తుంది అంటే మనం చేయం, అంతేనా ఆనందమయ కోసం కోసం చేస్తాం అంత. దానికోసం విజ్ఞానం ఉండాలి మీకు. విజ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ క్లాస్ పెట్టారు మాస్టర్, మాస్టర్కి తెలియకుండా వెళ్ళాలి, దానికి విజ్ఞానాన్ని ఉపయోగించాలి. నా క్లాస్ కాకపోతే కాలేజీలో క్లాస్. సినిమాకి వెళ్ళాలి, ఆనందంగా ఉంటుంది మీకు. కానీ సినిమాకి వెళ్ళాలి అంటే, ఆనందం రావాలి అంటే ఏం కావాలి? ముందు క్లాస్ నుంచి బయటకు పోవాలిగా. అంతేత లెక్చరర్ ఎప్పుడైతే అటు తిరిగి బోర్డు మీద ఏదో రాస్తూ ఉంటాడు, మెల్లిమెల్లిగా 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 డోర్ వైపుకు జరుగుతాడు, చివరికి డోర్ దగ్గరికి వస్తాడు. అటు తిరగగానే ఇక్కడ ఏ క్వశ్చన్ ఉపయోగించుకున్నాడు? ఇదంతా నాకు ఎందుకు తెలుసుంటే, నా స్టూడెంట్స్ నేను గమనిస్తూ ఉంటా, ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటా. అదిగో వీడు ఇక్కడ కూర్చున్నవాడు అక్కడికి వెళ్ళాడు, నాకు అర్థమైపోతుంది ఇంకో అరగంటలో మాయం. వాడు మాయం అవ్వకపోతే నేను తర్వాత క్లాస్లో చెప్తా కూడా తీసా, నేను గమనించాను వాడు వెళ్ళిపోయాడు. మరి ఆపలేదు మాయ, ఆపితే ఆగుతారా ఏంటి? అంటే నాకు విజ్ఞానమే కోసం ఉంది, వాడికి విజ్ఞానమే కోసం ఉంది. నా విజ్ఞానమే కోసం ఏం చెప్తాడు? ఆపిన ఆగడు కనుక నా మర్యాదించుకోవాలి అంటే వాడి వైపు చూడకూడదు. అంతేత వాడు అటు వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఉంటా. అంత కదా చూడలేదు కనుక వెళ్ళిపోయాడు. నా విజ్ఞానమే కోసం. వాడి విజ్ఞానమే కోసం ఏంటి? మాస్టర్కి చెప్పకుండా వెళ్తే రేపు ప్రాక్టికల్స్ లో ఈయన ఏం చేస్తాడు? అంటే తెలియకుండా వెళ్ళిపోతే వాడి విజ్ఞానమే కోసం. అంతే విజ్ఞానమే కోసం ఉంది కదా మనమే కోసం. మనస్సు అంటే తెలుసు కదా ఆలోచనలు, ఇదంతా ఆలోచించే కదా యాక్షన్ లో పెడతాం. ప్రాణమయ కోశం అంటే కదిలే శక్తి, కదలప కాదు కదా శరీరాన్ని. సరేనా? అంటే అన్ని కోశాలు మీకు ఉన్నాయి, కానీ ఈ కోశాలని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చేసేయని దానికి వేరుగా క్లాసులు పెట్టుకోవాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ఒక సాధనా శిబిరాన్ని మనం పెట్టుకుంటే తప్ప ఈ కోశ జాగరణ గురించి మనం చెప్పలేము. ఇంకా ఈ నెల రోజుల పాటు మనం సాధనా శిబిరాలు పెట్టుకోవాలి అంటే మీరందరూ ఇక్కడికి వచ్చి నెల రోజుల పాటు ఉండలేరు. ప్రాబ్లం దానికి ఏకైక మార్గం ఏంటి అంటే, ఒక నెల రోజుల పాటు మీ ఊళ్ళో ఈ పంచకోశ జాగరణకి క్లాసులు పెట్టుకుంటే మీరేం చేయొచ్చు అంటే, పొద్దున్న క్లాస్ అటెండ్ అవ్వచ్చు, సాయంత్రం క్లాస్ అటెండ్ అవ్వచ్చు, మధ్యాహ్నం మీ ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఉండొచ్చు. వేటపాలెం వాళ్ళకి, చీరాల వాళ్ళకి మాత్రము ఆ గొడవ లేదు, ఇంకేంటి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచే వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, పెద్ద దూరం ఏం కాదు. ఇంకా ఇది ఒక నెల పాటు ఎవరైనా కనుక ఈ క్లాసులు మీరు పెట్టిస్తాము అనుకుంటే, ఎప్పుడు నాది ఒకటి ఫస్ట్ టర్మ్ ఫస్ట్ సారి డేట్ నాకు థింక్ ఇచ్చేస్తే డేట్ ఇచ్చేస్తే ఓకే. నెల రోజుల పాటు క్లాస్ జరుగుతుంది, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. సీరియస్గా ఆహార నియమాలు కూడా చాలా సీరియస్గా పాటించాలి. కానీ నేను గ్యారంటీ ఏమి ఇస్తానంటే, క్లాస్కి వచ్చినటువంటి వాడు మళ్ళీ తిరిగి వెళ్ళడు. ఓరి నాయన యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పంచకోశ జాగరణ క్లాస్కి వచ్చిన తర్వాత, ఆ నెల తర్వాత వెనక్కి తిరిగేవాడు మాత్రం ఒక యోగి తిరిగి వెళ్తాడు. వచ్చిన మాత్రం తిరిగి వెళ్ళాడు, వచ్చినవాడు అక్కడ పోతాడు, మహాయోగిగా తిరిగి వెళ్తాడు. కాస్త సీరియస్గా ఏదైనా క్లాసులు వింటే సరిపోదు, దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్, ప్రతిరోజు దానికి కావాల్సినటువంటి మానసిక స్థితి మీరు చేసుకోవాలి. ఇంకేది సుబ్బారావు గారు, ఇంకో క్లాస్ మీకు పంచకోశ సాధన క్లాసులు ఒక 4 రోజుల పాటు ఎలా పెడతారో చూసుకోండి, నోట్ చేసుకోండి. ఇదంతా ఇక్కడే ఓటరేవులో శీలాల వేటపాలెం వాళ్ళకి, మిగతా ఊళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు. దత్తబాకరి ఇక్కడ మీరు చూసుకోవాల్సింది పంచకోశ. హైదరాబాద్ లోనూ పెట్టుకోండి, అంతగా ఒక 4 రోజుల పాటు పెట్టామా? 4 రోజుల పాటు ఎవడూ రాలేడు, నేనే రాలేను, కానీ వస్తా నేను. కండిషన్ ఏంటో చెప్పారా? ఇప్పటికి మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఈ వేటపాలెం వాళ్ళు, ఓదరేవులో ఉన్నటువంటి వాళ్ళు పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇక్కడికి రావాలి. వస్తేనే వచ్చాక మళ్ళా రోజల్లా వాళ్ళకు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిలో ఉండాలి. కానీ నేనిచ్చే గ్యారంటీ ఏంటంటే, నేను చెప్పిన మానసిక స్థితిలో మీరు ఉండి ఒక 4 రోజుల పాటు చేసుకున్నాక ఆ కోశాలు ఉన్నాయి అని మీకు అర్థమవుతుంది. ఒక కోశాన్ని మాత్రం మీరు వేరు చేసేసుకోగలరు మీ యొక్క సాహసను బట్టి. అంటే సాహస అంటే నా ఉద్దేశం, ఒకరికి మనమే కోశం చాలా యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళు మనమే కోశాన్ని వేరు చేసేసుకోగలరు. ఒకళ్ళకి విజ్ఞానమే కోశం యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళు విజ్ఞానమే కోశాన్ని వేరు చేసేసుకోగలరు ఆ 4 రోజుల్లో. అందుకే అందరూ ఇదే కోశాన్ని వేరు చేసుకోగలరు అని నేను చెప్పలేను, కానీ వాళ్ళ తాహత్ అంటే అర్థం లేదా, మీలో ఏ కోశం యాక్టివ్ గా ఉందో ఆ కోశాన్ని వేరు చేసేటటువంటి ప్రక్రియ మీకు అర్థమైపోతుంది. ప్రక్రియ అర్థమైపోతుంది, యస్ ఇది రైట్, ఇలా ఉంది, దీన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మీరు నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని బట్టి. ఎందుకంటే చాలా మంది ఎస్ఎస్ఐ క్లాసులు చేస్తారు. ఎస్ఎస్ఐ క్లాసులు చేసిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను, వెయిట్ తగ్గిపోతుంది, వాళ్ళకి బాధలు తగ్గిపోతాయి, అన్ని తగ్గిపోతాయి. ఎస్ఎస్ఐ క్లాస్ చేసిన రెండో రోజు అంతే, ఎస్ఎస్ఐ క్లాసులో పవర్ లేదంటారా? మీకు అనుభవం వచ్చింది కదా పవర్ ఉందని, దాని తర్వాత మీ ఇష్టం. అంతేత షట్చక్ర జాగరణ జరిగిపోయింది మీకు, పంచకోశ అనావరణకు కావాల్సినటువంటి బేసిస్ జరిగిపోయింది. పంచకోశాలు ఉన్నాయని అర్థమైంది, మీరు ఉపయోగించుకుంటారు అని అర్థమైంది. ముఖ్యంగా క్లాసులు కట్ చేసేటటువంటి స్టూడెంట్స్, అలాంటి స్టూడెంట్స్ కి పాఠం చెప్పేటటువంటి లెక్చరర్స్ కి పంచకోశ జాగరణ చాలా ఈజీగా జరిగిపోయి ఉంటుంది అని కూడా అర్థమైపోయింది మీకు, సరేనా? ఇంకా మూడు గ్రంథుల భేదన, అక్కడ గురువు కావాల్సి వస్తాడు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. దాన్ని ఈ క్లాసులో ఇలా మనం చెప్పలేము, కానీ అది అర్థం చేసుకోండి, ఎలా చేయవచ్చు అనేటటువంటి దాన్ని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇదంతా జరిగాక ఇదంతా కలిపితే అనంత పద్మనాభ వ్రతం అవుతుంది, అది దీక్ష మీరు తీసుకున్నది. ఇంకా మెయిన్ గా మీకు అర్థమైపోయింది ఏంటంటే, మూడు సంవత్సరాలు ఒక నెల. మూడు సంవత్సరాలు ఎందుకంటే మూడు గ్రంథులకి, ఒక నెల ఎందుకంటే పంచకోశాలకి, ఆజ్ఞాచక్రానికి ఓ మూడు నెలలు, ఒక నెల గ్రేస్, ఐదు నెలలు, మూడు సంవత్సరాలు ఐదు నెలలో మొత్తం ఈ 14 సంవత్సరాలు అనంత పద్మనాభ వ్రతం మీకు గుర్తయిపోతుంది. అలా వ్రతం తీసుకోవాలి తప్ప, పూజ చేసుకున్నాం, పిండివంతలు తిన్నాం, కొత్త బట్టలు వేసుకున్నాం, అదే వ్రతాలు ఏం కాదవి. ప్రతి వ్రతానికి ఒక నిశ్చితమైనటువంటి ఆధ్యాత్మిక సిలబస్ ఉంటుంది. రేపు రాబోయేటటువంటి దాంట్లో వైజాగ్లో దుర్గా సప్తశతి, దాని మీద సంబంధించినటువంటి వ్రత దీక్ష గురించి చెప్పుకుంటాం అక్కడ. అది మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. మాస్టర్ మీరు చెప్పండి, నేనేం చెప్పక్కర్లేదు. దుర్గా సప్తశతి పుస్తకం తీస్తే అందులో రాసింది చదువుకోగలిగితే మీకు అర్థమవుతుంది అందులో ఏముందో. అలాగే మన ఋషులు 12 నెలలలో 12 వ్రతాలు ఇచ్చారు, ఆధ్యాత్మికమైనటువంటి సిలబస్లు. దాని గురించి మనం అవగాహన చేసుకునే ముందు యజ్ఞము గాయత్రి గురించి చెప్తూ ముందు ఇటు అనంత పద్మనాభ వ్రతం వైపు వెళ్ళాను నేను. యజ్ఞము అనేటటువంటిది తెల్ల కాగితం, గాయత్రి మంత్రం అనేటటువంటిది, కానీ పెన్నుకి యజ్ఞానికి, అంటే పెన్నుకి కాగితానికి మధ్య ఒక మనస్సు ఉండాలి. రాసేటటువంటి వ్యక్తి మనస్సులో ఏ ఆలోచన ఉంటే అదే కదా రాస్తాడు. ఆ మనస్సు డెవలప్ చేసేదాన్ని ఉపాసన అంటాం మనం. భారతీయ జీవిత విధానంలో ఉపాసనకి చాలా ప్రాముఖ్యత ఉంది. రెండు రకాలైనటువంటి ఉపాసనలు ఉన్నాయి, ఒకటి పంచోపచార ఉపాసన, ఇంకోటి షోడశోపచార ఉపాసన. ఈ ఉపాసన ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటటువంటి దానికి మన ఓడరేవులో ఉన్నటువంటి రామ తులసిమ్మ గారు, ఆవిడ రామ తులసిమ్మ గారు ఈ పుస్తకాన్ని అచ్చగించింది. గురువు గారు చెప్పినటువంటి ఉపాసన పద్ధతి మీద ఆయన 600 పేజీలు ఒక పుస్తకం రాశారు, A4 సైజ్ పుస్తకం. కానీ మన భారతదేశంలో ఉపాసన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు. అంతేత ఒక చిన్న పుస్తకంలో కర్మకాండతో పాటు మీరు ఆలోచించి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఇక్కడ లైట్ లేదమ్మా, ట్యూబ్లైట్ లైట్స్ పర్వాలేదు, అటువేయండి లైట్లు. ఆ ఉపాసన పద్ధతిని టూకీగా చెప్పబడింది, దాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకుంటే ఒక్కొక్క ఉపాసనా పద్ధతిని 1 సంవత్సరం పాటు మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. ఆ విధంగా ఈ పుస్తకం తయారు చేయబడింది. ఈ పుస్తకాన్ని మీకు ఉచితంగా ఇవ్వబడుతోంది, కానీ ఉచితంగా నేను ఇవ్వను మీకు. ఇదేదో ఎడం చెప్పి అయిపోతుంది అనుకున్నాను, అవలేదే ఉపాసన చాలా కష్టంగా ఉంది. ఉపాసన మేము ఇందులో చెప్పినట్టు చేస్తాము అనేటటువంటి ఉన్నవాళ్ళు తీసుకోం, ఇచ్చినే వద్దాం. రికార్డ్ అవుతుందమ్మా. ఇంకైతే ఇందాక ఏమైంది అంటే నాలుగు పుస్తకాలు కొంటే ఒక పుస్తకం ఉంచుతాం. ఇప్పుడు ఎవరు మేము ఇందులో చెప్పినట్టు సాధన చేస్తాము అంటారో వాళ్ళకే ఇందులో గాయత్రి సాధన అని చెప్పబడింది. కానీ గాయత్రి మంత్రం మొదలు మీరు ఇంకో ఏ మంత్రం చేసినా కూడా ఇదే ఉపాసన పద్ధతి. ఇంకైతే మీరు ఇంకో మంత్రాన్ని ఏదైనా ఉపాసన చేసేవాళ్ళు ఎవరైనా బై ఛాన్స్ ఉంటే వాళ్ళు కూడా దీన్ని ఉచితంగానే ఇస్తాను, నేను డబ్బు తీసుకోవటం లేదు. కానీ మీ నుంచి నేను ఆశించేది ఏంటి అంటే ఒక సంకల్పం, మేము ఈ పుస్తకంలో చెప్పినటువంటి ఉపాసన పద్ధతిని ఉపయోగించి ఇంకా మేము ఈ సాధన ఉపాసన నిత్య జీవితంలో రోజు చేసుకుంటాము. అలాంటి వాళ్ళు లేచి నుంచుంటే ఇచ్చేస్తారు, ఇచ్చేసాము అందరికి, ఇచ్చేసాము లేచి నుంచున్న వాళ్ళకే అందరికి ఇచ్చేసామా. మన గురువు గారి కాన్సెప్ట్ ప్రకారం జీవిస్తామనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మీరు ఆల్రెడీ ఆ లైన్ లో ఉన్నారు, కానీ దీన్ని ఇంకా పెట్టుకుని మీరు దగ్గర చేసుకోవాలి. మీరు కొంచెం సీరియస్నెస్ మాత్రం ఇంకా తెచ్చుకోండి, ఇంకా వదలకండి. మొదలెట్టాం కదా, ఇవాళ సాయంత్రం నుంచి మొదలెట్టాలి మీరు ఈ క్లాస్ అయిపోగానే. అందరికి ఇచ్చేసామా, ఇంకా లేట్ ఏంటి, ఇంకోళ్ళెవరో తీసుకోండి. అది ఉంది కదా తన దగ్గర పుస్తకాలు, ఇంకోళ్ళెవరో తీసుకుని పనిచేయండి. దగ్గర దగ్గర పాస్ చేసేయండి, కూర్చోండి అమ్మ, తీసుకున్న వాళ్ళు కూర్చోండి. దాన్ని సీరియస్ గా చదవండి, ఈ పుస్తకాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంకా నేను రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఉంటా ఇక్కడ, ఈ క్లాసులు తీసుకుంటాను నేను. ఏదైనా అర్థం కాకపోతే అందులో నన్ను అడగండి. చాలా సీరియస్ గా నేనున్నాను అన్నది అర్థమైంది కదా. సబ్జెక్ట్ ఇస్తున్నాను, పుస్తకాలు ఇస్తున్నాను, మీరు ఇంకా ఆచరణ మీ చేతిలో ఉంది, అది నేను చేయలేను. ఎలా ఆలోచించాలో చెప్తున్నాను, ఏం చదవాలో చెప్తున్నాను. అంచేత ఈ గాయత్రి మంత్రము యజ్ఞము ఈ లైఫ్ ట్యూబ్ లైట్ కదా కదా జనరేట్. ఓహో, ఇవాళ నుంచే ఈ గాయత్రి ఉపాసన ఈ యాంగిల్లో చేస్తారు మీరు. కానీ ఇక్కడ గాయత్రి మంత్రము ఉపయోగించి ఇలా చేయండి అని చెప్పాము. ఒకవేళ మీరు గాయత్రి మంత్రం కాకుండా ఇంకో దేవతా మంత్రం చేస్తూ ఉండి ఉంటే మీరేం మంత్రాలు మార్చుకోక్కర్లేదు, గాయత్రి మంత్రం మొదలు ఏం చేస్తారంటే ఆ మంత్రాన్ని ఉపయోగించుకుంటారు. కానీ మన వాళ్ళు మాత్రం గాయత్రి మంత్రమే చేస్తారు. ముఖ్యంగా ఈ జీవిత విధానాన్ని ప్రపంచానికి అందజేసేటటువంటి వాళ్ళకి నేను ఒక కండిషన్ కూడా పెట్టాను, సహస్ర గాయత్రి కంటే తక్కువ చేయొద్దు, రోజుకి 1000 సార్లు గాయత్రి మంత్రం చేయాలి. మీరు కావాలంటే దాన్ని 5 అంచెలుగా చేసుకోండి. 5 అంచెలుగా అంటే అర్థం లేదా, పొద్దున్న 2 మాలలు, తర్వాత 2 మాలలు, తర్వాత 2 మాలలు, అలా అలా అయినా చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. 10 అంచెలుగా చేసుకుంటే చేసుకోండి. కానీ ఒకరోజు 10 అంచెలుగా, ఒకసారి 5 అంచెలుగా, ఒకసారి ఏదైనా పద్ధతిగా ఉండాలి. 5 అంచెలుగా చేస్తే జీవితాంతం 5 అంచెలుగా చేసుకోండి. నా సలహా ఏంటంటే 2 అంచెలుగా చేసుకోండి. ఒకసారి చేయలేని వాళ్ళు మ్యాక్సిమం ఏమో పొద్దున్న అయిపోవాలి, మినిమం సాయంత్రం అవ్వాలి. అంటే 6 మాలలు పొద్దున్న, 4 మాలలు సాయంత్రం, అంటే 10 మాలలు ఒకేసారి చేయలేకపోతే, చేయగలిగితే మాత్రం ఒకే సిట్టింగ్ లో చేసుకోవటం చాలా మంచిది. ఇంకా డౌట్స్ ఏం లేవు కదా మీకు, ఎలా చేసుకోవాలి అనే దానికి అనుమానం ఏం లేదు కదా. మీకు 2 మాలలు ఒకేసారి 5 అంచెల్లో చేసుకోవచ్చు. చేస్తున్నప్పుడల్లా ఈ ఉపాసన పద్ధతి మీరు ఆలోచించాలి. మీరు ఒకేసారి చేసుకుంటే లాభం ఏంటంటే ఈ ఉపాసన పద్ధతి ఒకసారి చేయాల్సి వస్తుంది. యాక్చువల్ గా నా మీద కేసు పెట్టచ్చు ఏ పుస్తకం ఉన్నవాళ్ళు. నా మీద మీకు ఎవరికైనా కసి ఉంటే నేనే చెప్తున్నాను, నా మీద కేసు పెట్టచ్చు. ఈ పుస్తకం రాసిందే నేను కాదు, పేరు నాది వేశారు. అంటే నా అందులో వీళ్ళ ఉద్దేశం కూడా నాకు అర్థమైపోయింది. అందులో తప్పులు ఏవైనా ఉంటే మాస్టర్లు చూసుకుంటారులే. మాది కాదు అని చెప్పడానికి, యాక్చువల్ గా ఇది నాది కూడా కాదు, ఇది ఎవరు పెట్టింది, పూజ్యులు శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క పుస్తకంలో ఉన్న పాయింట్స్. ఇంత సంకలన అని మాత్రమే ఉండాలి, ఇది రచయితని కాదు నేను. ఇక్కడ కొన్ని తప్పులు అలా జరుగుతూ ఉంటాయి, ఆ తప్పులు మనకు కనిపించినప్పుడు కాస్త గుర్తుంచుకుని గబుక్కుని ఎవరైనా చెప్పేది బాబు పూజ్యులు డాక్టర్ మారెళ్ళ రామకృష్ణ గారు రాసింది కాదు, ఈ పూజ్యుల గారు చేసింది ఏంటి, కాపీ కొట్టారు, సంకలన చేశారు ఆయన గురువు గారి యొక్క పుస్తకం నుంచి అన్నది గుర్తుంచుకోండి. యజ్ఞము గాయత్రి మంత్రం గురించి చెప్తూ గాయత్రి మంత్రం యొక్క ఉపాసన గురించి ఈ పుస్తకం మీకు అందజేశాను. గాయత్రి మంత్రాన్ని ముందు మీరు అలా ఉపాసన చేస్తున్నటువంటి వాళ్ళు యజ్ఞాన్ని ఉపయోగించుకోగలుగుతారు, ఉపాసన శక్తి లేనటువంటి వాళ్ళు యజ్ఞాన్ని ఉపయోగించుకోలేరు. యజ్ఞం అంటే ఏం చెప్పాను, తెల్లకాయతం. తెల్లకాయతం ఎవడు ఉపయోగించుకోగలడు, బుర్ర ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు. అంతేత ఉపాసన ఉన్నటువంటి వాడు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసి తనలో దింపుకున్నటువంటి వ్యక్తి ఈ యజ్ఞాన్ని ఉపయోగించుకోగలడు. ఈ యజ్ఞాన్ని ఉపయోగించుకోవటానికి 16 విధానాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. మానవ జీవితంలో గర్భాధారణ సంస్కారము, పుంసవన సంస్కారము, తల్లి కడుపులో ఉన్నప్పుడు జరిగేటటువంటి సంస్కారాలు, ఇదంతా కాకుండా బయటకు వచ్చాక జరిగేటటువంటి సంస్కారాలు, చివరికి ఓ అత్యద్భుతమైనటువంటి సంస్కారం ఉంది, అంత్యేష్టి సంస్కారము. అదొక సంస్కారం అనే తెలియదు చాలా మందికి, కానీ జరిపిస్తున్నాం మనం. అది భారతదేశం యొక్క ఒక బలమైన నిర్విచార సమాధి స్థితి. ఎందుకు నిర్విచార సమాధి స్థితి అంటే ఏం ఆలోచించాలి, ఎందుకు చేస్తున్నాం, అలాగే ఎందుకు చేయాలి. కానీ అంత్యేష్టి క్రియ కరెక్ట్గా జరిగితే ఏం జరుగుతుంది అంటే, ఆ ఆత్మ ఏదైతే శరీరం వదిలేసిందో ఎక్కడ పుడుతుందో మీరు అప్పుడే చెప్పేయచ్చు. బీఎస్సీ పాస్ అయిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు, ఇది తెలిసిపోయింది కదా, ఎందుకు తెలిసిపోయింది, ఇక్కడ బీఎస్సీ చదివాడని తెలిసింది. అంతేత అంత్యేష్టి సంస్కారంలో వాడు ఏం చేశాడో మంత్రయుక్తంగా ఆత్మకి చెప్పబడుతుంది, దాని తర్వాత స్టేజ్కి వెళ్తుంది. ఇప్పుడు పాపం ఆత్మలు ఎక్కడున్నాయో ఏం నేర్చుకుంటున్నాయో అవిడికి ఏమీ తెలియదు, అంతేత గొడవ లేదు. అంతేత అంత్యేష్టి సంస్కారం కాకుండా నేను మీ అందరినీ కోరుకునేది ఏంటి అంటే, మీ జన్మదిన సంస్కారాలు మొదలెట్టండి, అది ఈ పుస్తకం, దాంతో స్టార్ట్ చేయండి. ఈ జన్మదిన సంస్కారం చేసుకోవటానికి పూజ్య గురుదేవులు మీకు ఓ అద్భుతమైనటువంటి వరదానం ఇచ్చారు, ఓ ఫార్ములా ఇచ్చారు ఆయన, హర్ దిన్ నయా జన్ హర్ రాత్ నయీ మౌత్. అంటే ప్రతిరోజు మీకు కొత్త జన్మే, అంతే మీరు ఏం చేయాలి, ప్రతిరోజు జన్మదిన సంస్కారం చేసుకోవచ్చు. ఎందుకు ఈ పుస్తకం ఇచ్చింది, హాస్యానికి అంటే నేను ప్రతిరోజు కూడా ఒక కొత్త జన్మ వచ్చింది ఆత్మకి, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆ జన్మని అని చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇక్కడ రాత్రికి ఉండేవాళ్ళు దాన్ని చదువుకోండి, పుస్తకాన్ని, ఈ రెండు పుస్తకాన్ని డిస్కస్ చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి అందులో ఏముందో. ఎందుకంటే లెక్చర్లో అన్ని విషయాలు నేను చెప్పలేను, నేను అసంభవం అది. నేను మీకు ఏం చెప్పగలను అంటే గైడెన్స్ ఇవ్వగలను, మీరు ఇది చదువుకోండి, ఇది చదువుకోండి అని. మీరు చదివేసుకున్న తర్వాత ఇంకా డిస్కషనే, ఇంకా అందులో మీరు నాకంటే ఎక్కువ లోతుకి వెళ్ళగలుగుతారేమో అడిగి తెలుసు. డిస్కషన్లో ఫ్రీగా డిస్కస్ చేసుకోండి. అంతేత జన్మదిన సంస్కారం అనేటటువంటిది మన కుటుంబాలలో, ఇక్కడ ఓడరేవులో ఉన్నటువంటి కుటుంబాలలో, ప్రతి వ్యక్తి యొక్క కుటుంబంలో జన్మదిన సంస్కారాలు ఖచ్చితంగా జరగాలి. అది చాలా పండుగగా జరుపుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళని, వాళ్ళే అందరినీ మీరు ఇన్వైట్ చేయాలి. అది ఒక కండిషన్, ఒక మిలిటరీ కండిషన్ కింద చేయండి మీరు. ఇది మనం ఒక సంస్థ డెవలప్ చేస్తున్నాం. మనం పుట్టినరోజు పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, మన పిల్లవాడు పుట్టాడు, నాకు నేను పుట్టాను అనే ఆనందంతో కాదు. ఆ పుట్టినరోజు పండుగ మిస పెట్టుకుని గురుదేవుల యొక్క ఈ సంస్కార విధానాన్ని ప్రపంచానికి అందజేయాలి మనం. ఇంకేత మీ పిల్లలు, మీది జన్మదిన సంస్కారాలు, మీ స్నేహితుల జన్మదిన సంస్కారాలన్నీ కూడా ఇదే పద్ధతిలో, ఇది కాదు, ఇదే పద్ధతిలో జరగాలి. కాస్త రాత్రి చూసుకోండి మీరు. డేటే పెట్టదమ్మా, ఎందుకంటే అతిథులు ఎవరో మనకి తెలియదు కనుక. ఇది అంటే అర్థమైందా ఏంటో, ఇది అంటే ఏంటో మనకు అవగాహన రాలే. అంతే ఇంగ్లీష్ క్యాలెండరే పెట్టారు. అంటే ఇది కూడా ఈ సలహా ఇచ్చింది కూడా గురువు గారే. ఆయన ఏం చెప్పారు అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే నువ్వు స్కూల్లో ఎన్రోల్ అవుతావు అయ్యా బాబు, దాని ప్రకారమే నువ్వు రిటైర్ అవుతావు. అంచేత నువ్వు ఏ డేట్ లో రిటైర్ అవుతున్నావో యాక్చువల్ గా అదే ఇంపార్టెంట్. నీకు కానీ తర్వాత 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 ఖచ్చితంగా తిథులకే వెళ్తుంది. కానీ ఆ తర్వాత ఎప్పుడు అంటే మన వాళ్ళు ప్రపంచంలో 60% మంది అయిపోతే, అంటే ముందు ఆ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి డెవలప్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఇయర్ లోపల 60% గాయత్రి పరివారం అయిపోయారు అనుకోండి. గాయత్రి పరివారం అంటే గాయత్రి మంత్రం చెప్తే సంస్థ యొక్క సభ్యులు కాదు, దయాంత్రాయతి ఇది గాయత్రి ప్రాణ విద్యను నేర్చుకున్నటువంటి వ్యక్తులు. గ్రాడ్యుయేట్స్ ఉండాలంటున్నాను కానీ ఫలానా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ఉండాలని నేను అంటలే. ఆర్గనైజేషన్ అనేసరికల్లా ఏమవుతుంది, ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అని అది నేను అంటలే. గ్రాడ్యుయేట్స్ అవ్వాలి. ఏ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ వచ్చేయండి. ఈ సంస్కారాలలో ఒక్క విషయం చెప్పి నేను ఆపిస్తాను ఇవాళ. సంస్కారాలలో కరెక్ట్ గా ఇప్పుడు పాటింపబడుతున్నటువంటి మనుష్యులలో మార్పు వచ్చేటటువంటి ఏకైక సంస్కారము పాణిగ్రహణ సంస్కారము. మిగతా సంస్కారాలన్నీ కూడా అదే లెవెల్లో జరగాలి. ఇందువల్ల పాణిగ్రహణ సంస్కారం అగ్ని ముందు జరుగుతుంది, మీకు తెలుసు. అందులో గాయత్రి మంత్రం వాడతారు, మీకు తెలుసు. అది కాకుండా సంస్కారాలలో అనేక విభిన్న మంత్రాలు ఉంటాయి. కానీ పాణిగ్రహణ సంస్కారం అయిపోగానే ఒక మ్యాజిక్ జరుగుతుంది. రెండు కుటుంబాలు మాత్రమే కాదు, రెండు కుటుంబాల బంధువులు కలిసిపోతున్నారు. ఆ కలియక ఎన్నాళ్ళు ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. సంస్కారం అర్థమవుతుందా? కేవలము అగ్ని ముందు మీరు జరిపినటువంటి ఒక చిన్న కర్మకాండ వల్ల అది జరుగుతోంది. ఆ కర్మకాండని మర్చిపోయాం కనుక ఈనాడు విడాకులు ఇవంతా స్టార్ట్ అయింది. మ్యారేజ్ ఒక ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ అంటే తెలుసుందా మీకు? ఒక సంస్థ. అది ఒక మగాడు ఒక ఆడది కలిసి పెళ్లి చేసుకోవటం లేదు, అది ఒక సంస్థగా రూపొందుతుంది. ఇటు కుటుంబ వాళ్ళందరూ రిలేటివ్స్ అయిపోతారు, ఇటు కుటుంబ వాళ్ళందరూ కూడా రిలేటివ్స్ అయిపోతారు. రాకపోకలు స్టార్ట్ అవుతాయి, ప్రేమలు డెవలప్ అయిపోతాయి. అందులో అన్నిటికంటే మరి నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను, మీరు చెప్తారు కానీ నేను మర్చిపోతాను. హిందీలో ఒక సామెత ఉంది, జోరుకా భాయి ఏక్ తరఫ్ సారా జహా ఏక్ తరఫ్. అంటే అర్థం ఏంటి అంటే భార్య యొక్క తమ్ముడు ఒకవైపు, ప్రపంచం అంతా ఇంకోవైపు అని. ఇంకా అలాంటిది ఏదైనా కానీ జరుగుతున్నది అదే కదా. కొటేషన్ లేకపోతే లేకపోతే అలా జరగటం లేదా? అంటే అర్థం ఏంటంటే అంతవరకు ముక్కు మొహం తెలియనటువంటి ఒక స్త్రీ యొక్క తమ్ముడు ఈ కుటుంబ సభ్యుల కంటే ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. తప్పట్లే నేను సంస్కారం. ఇప్పుడు ఆ సంస్కారం పోయింది, రోహితుడు వస్తున్నాడు, మంత్రాలు చెప్తున్నాడు, మీరు తతంగాలు అంతా చేస్తున్నారు, సరే. కానీ ఆ లెవెల్ ఆ డెప్త్ పోయింది, తొందరవడం స్టార్ట్ అయింది. కుటుంబాలు ఇస్తున్నాయి చెప్తున్నాయి, అనుబంధాలు పోతున్నాయి. సంస్కారం అంటే ఏదో అర్థం అవటానికి చెప్పాను నేను. జీవితాంతము ఆ సంస్కారం జరుపుకున్న తర్వాత మీ యొక్క వ్యక్తిగత జీవితంలో భయంకరమైనటువంటి మార్పులు వస్తాయి. భయంకరమైన మార్పులు అంటే బాగోలేదు, చాలా ఉత్సాహకరమైన మార్పులు. మరి ఇప్పుడు భయంకరమైన మార్పులు వస్తున్నాయేమో ఎలా అంతేత. సంస్కారం జరిగితే ఆ మార్పు రావాలి మీలో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. మిగతా సంస్కారాలలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావటం లేదు, ఏమవటం లేదు. అందుకని ఉదాహరణ మాత్రమే తీసుకున్నాను నేను. కానీ భారతీయ ఋషులు చెప్పినటువంటి గాయత్రి మంత్రము చేసేటటువంటి వ్యక్తుల ద్వారా కనుక ఆ సంస్కారాలు జరపబడితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. పాణిగ్రహణ సంస్కారమే దానికి ఉదాహరణ. ఇంకేత పాణిగ్రహణ సంస్కారాలు ఇప్పటికీ కూడా చాలా చోట్ల కర్మకాండ అక్షరాలా జరుగుతుంది. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా జరుగుతుంది, అంత తంతంతా జరుగుతుంది కర్మకాండ. మిగతా చోట్ల హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ఉన్న కోతులు ఆరిపోతాయి. కానీ బలసింహాలకే చేస్తారు అర్థం. అందుకు మాత్రం నాకు చాలా ఆనందం. మనదేంటి అంటే జ్యోతులు వెలిగించే బర్త్డే, హ్యాపీ బర్త్డే ఏంటి హార్పే బర్త్డే. మరి వెలిగించే బర్త్డేలు జన్మదిన సంస్కారం మాత్రమే నేను ప్రింట్ చేయించి అందరికి పంచిపెట్టండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి దాన్ని తీసుకువెళ్ళండి అని వరంగల్ వాళ్ళని అడిగాను నేను లాస్ట్ టైం. దానికి వాళ్ళు స్పందించి అసలు యాక్చువల్ గా నేను వరంగల్ లో ఉండాల్సింది ఈ రోజు. కానీ ఈ మధ్య నేను చాలా మార్పులు వచ్చాయి నా లైఫ్ లో లాస్ట్ గురు పూర్ణిమ తర్వాత. ఇంతట ఆ మార్పులకి చాలా ప్రోగ్రామ్స్ చాలా కరెక్ట్ గా ఇదే చేద్దాం అనుకున్న అనేక ప్రోగ్రామ్స్ గందరగోళం అవుతున్నాయి, ఇంకా గందరగోళం అవుతాయి ఒక లైన్ లో పడేంత వరకు. కానీ నా కోరిక ఏంటి అంటే నాకు ఇది సెంటర్ మారితే బాగుంటుంది. ఏంటి ఇది ఏదో అయితే దొరుకుతుంది కాదు కదా అమ్మాయి కోపం వచ్చింది అది
కాదు
నిజంగా ఏం లేదమ్మా. చాలా సీరియస్ గా చెప్పేస్తే అందరూ సీరియస్ అయిపోయారు. ఏంటో సీరియస్ గా ఏం మాట్లాడుకోవటం లేదు మనం. మనకి చాలా నచ్చేటటువంటి కార్యక్రమాలు ఆనందంగా జరుపుకుందామని చెప్తున్నాను. ఇంకా అందరూ ఇలా మొహాలు పెట్టేస్తున్నా అంటే బాధ, మీరు కోపాలు తెచ్చుకోకండి అని చెప్పా అంతే. సీరియస్ గా కాదు ఆనందంగా చేసుకుందాం. మీకు ఇంకా ఈ జన్మదిన సంస్కారాలు చాలా కామన్ గా అవ్వాలి, ప్రతి ఇళ్లలో జరగాలి, పద్ధతిగా జరగాలి. అది చెప్పేది పద్ధతిగా జరగాలి. అందులో ఏం చెప్పబడిందో ఏమీ కన్సెషన్ లేదు, నో కన్సెషన్స్. అది లేదు ఇది లేదు అంటే తేవాలి, అవి అత్యంతలు తేవాలి. దానికి రంగు వేయాలి అంటే రంగు వేయాలి, ఊదత్తుల్ని వెలిగించాలి అంటే అన్ని వెలిగించండి. పద్ధతి ప్రకారం చేయండి, రిజల్ట్స్ వస్తాయి మీకు. జన్మదినంతా ఎందుకు మొదలెడుతున్నావు అంటే ముందు మన జీవితాలు కొత్త జన్మ ఇవ్వాలి. ద్విజత్వం అంటాం దీన్ని, ద్విజత్వం అంటే ఇంకో జన్మ. ద్విజత్వం ఒకసారి యజ్ఞోపవీతం వేసుకుంటే వస్తుంది, కానీ మీకు ఈనాడు ప్రతిరోజు ద్విజత్వం వచ్చేటటువంటి విధానం చెప్తున్నాను. ప్రతిరోజు కొత్త జన్మగా మీరు మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. అందులో ఉన్నటువంటి పద్ధతి మీరు ప్రతిరోజు ఆచరించండి, ప్రతిరోజు మీకు కొత్త జన్మ వస్తుంది. ప్రతిరోజు చేయొచ్చది, పుట్టినరోజు నాడే కాదు. అందుకే దానికి గురువు గారు ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే హర్దిన్ నయాజన్ హర్ రాత్ నయీమ్ అవుట్. దాన్ని ఆలోచించి చేసుకోండి. ఈ యజ్ఞ విధానంలో నేను చెప్పిన ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. యజ్ఞము అనేటటువంటిది ఒక తెల్లకాయతం లాంటిది. గాయత్రి మంత్రం అనే పెన్ను ఉపయోగించుకుని మీరు ఏవి రాస్తే అది జరిగిపోతుంది. అది సహ యజ్ఞ ప్రజాస్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్రద్ధం నేషవో శ్రేష్ట కామసు. ఇంకా కోరికలు తీర్చుకోవాలి అని అందరికీ ఉంటుంది, కానీ కోరికలు తీర్చుకునేటటువంటి విధానం నేర్చుకోవాలి అంటే ఎందుకు ఇష్టపడరు. కానీ మీరు నేర్చుకోండి వీటన్నిటిని. కానీ ఇదంతా నేను చెప్తున్నప్పుడు కొంతమంది వ్యక్తుల్ని నేను కొన్ని కోరికలు కోరి ఉన్నాను. నేను మీరు అరవిందోయే చదవండి, మీరు సేవాంకిత పరమంశనే చదవండి, మీరు చదవండి, ఇంకా లారీ మాసైనే చదవండి. వాళ్ళు ఇదంతా వినేసి నేను పార్టీ మారుస్తామని మాత్రం దయచేసి అనకండి. అరవింద్ చదివేవాళ్ళు అరవింద్ మీదే కాదు వినండి, ఇది వినటానికి ఏం తప్పు లేదు. అనేక మీటింగ్స్ జరుగుతాయి, అన్ని మీటింగ్స్ వినొచ్చు. అందులో కూడా ఇదే చెప్పబడి ఉందాయని మీకు తర్వాత తర్వాత అర్థమవుతుంది. అంటే ఏం గంధాలు ఏం లేదు, తర్వాత మీకు అర్థమవుతుంది. అదే ఇంకో భాషలో అక్కడ చెప్పారు, సరేనా? అంటే దీని తర్వాత ఒక అరగంట గ్యాప్, దాని తర్వాత యజ్ఞం. ఇంకోటి యజ్ఞోపవీతం పాత తీసేసిన వాళ్ళు ఎవరు? దాన్ని సముద్రంలో వేసేయాలి. ఇప్పుడు కాదు, ఈ క్షణంలో కాదు, క్లాస్ అయిపోయిన తర్వాత సముద్రంలో వాడుతుంది. ఇంకోటి ఏంటమ్మా? యజ్ఞోపవీత ప్రాముఖ్యత. తనకి ఓకేనా? ఓ
గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండ మండల తస్మై శ్రీ గురవే నమః.
యజ్ఞోపవీతం యొక్క ప్రాముఖ్యత. యజ్ఞోపవీతము గురించి అర్థం చేసుకునే ముందు మన శరీర నిర్మాణం గురించి మనకి కొన్ని విషయాలు తెలియాలి. ప్రస్తుతానికి అవగాహన అయినది ఏమిటి అంటే మనం ఈ భౌతిక శరీరధారులం. ఈ భౌతిక శరీరాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలని మాత్రమే మనం గుర్తించగలం. భౌతిక శరీరం ద్వారా అనుభూతి చెందలేనటువంటి విషయాలు మనకి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ మన ఋషులు ఏం చెప్తారు అంటే మనిషి మూడు శరీరాల కలియక అని, స్థూల సూక్ష్మ కారణ శరీరాల కలియక అని. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల కలియకలో మూడు రకాలైనటువంటి కేంద్రాలు ఉన్నాయి మన శరీరంలో. మన శరీరం యొక్క ఈ భౌతిక జీవితము కంటిన్యూ అవటానికి ఒక కేంద్రం ఉంది మన శరీరంలో, దాన్ని హార్ట్ అంటాం. హార్ట్ సాగిపోతే బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే అది స్థూల శరీరము యొక్క కేంద్రము మన శరీరములో హార్ట్ హృదయం. కానీ హృదయాన్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి ఇంకొక కేంద్రం ఉంది మన శరీరంలో. ఈ నాడీ వ్యవస్థ అంతా కంట్రోల్ చేసేటటువంటిది బ్రెయిన్. డాక్టర్స్ వాళ్ళు బ్రెయిన్ కి హార్మోన్ సెక్రీషన్స్ కి, హార్ట్ లో ఉండేటటువంటి పేస్ మేకర్ మజిల్స్ కి మధ్య ఉన్నటువంటి లింక్స్ గురించి చాలా బాగా తెలుసు. అంతే ఈనాడు డాక్టర్స్ చాలా మంది హృదయం కంటే బ్రెయిన్ చాలా ముఖ్యమని, ఎప్పుడు చనిపోయాడు వ్యక్తి అనేది అంటే హార్ట్ ఎప్పుడు ఆగిపోయింది అన్నది కాదు, బ్రెయిన్ లో యాక్టివిటీస్ ఎప్పుడు ఆగిపోయాయో అప్పుడు మనిషి చచ్చిపోయాడు అని నిర్ధారణకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ ఈ మధ్య ఉండటం లేదు, కానీ ఉంది. ఒక 2-3 మినిట్స్ తేడా వస్తుంది. హార్ట్ ఆగిపోయినా ఇంకా బ్రెయిన్ లో ఉంటుంది, కానీ పెద్ద కాలం ఉండదు అది. కానీ తేడా ఉంది, 2-3 నిమిషాలు తేడా వస్తుంది. అంతేత ఇంకొక కేంద్రం ఎక్కడ ఉంది అంటే మస్తిష్కంలో ఉంది. అంతేత ఒకటి హృదయ కేంద్రము, రెండవది బ్రెయిన్. ఈ బ్రెయిన్ కి మస్తిష్కానికి మధ్యన ఈ మేరుదండం ఉంది, స్పైనల్ కార్డ్. బ్రెయిన్ లో జరిగేటటువంటి మార్పులన్నింటినీ కూడా స్పైనల్ కార్డ్ ద్వారానే మీరు బయటకైనా తీసుకురాగలుగుతారు, లేకపోతే లోపలికైనా జ్ఞానాన్ని చెప్పుకోగలుగుతారు. అంచేత మూడు అర్థమయ్యాయి కదా, హార్ట్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్. ఈ మూడింటిని కలిపి మన జీవితంలో మూడు సూత్రాలుగా చెప్తారు. ఆ మూడు సూత్రాలు మీరందరూ ఎప్పుడూ ఉచ్చారణ చేస్తూనే ఉంటారు, కానీ అవి సూత్రాలు అంటే అర్థమైందా మీకు? ఫార్ములాస్, మనం జీవించి ఉండటానికి ఫార్ములాస్ అది. అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఇవి మూడు సూత్రాలు. ఇందులో నేడు మూడు ముఖ్యమైనటువంటి లక్షణాలతో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. కొన్ని బాహ్య జగత్తులో మనకందరికీ కనిపించేటట్టు పనిచేస్తున్నాయి, కొన్ని రహస్యంగా పనిచేస్తున్నాయి. మూడు విశేషమైనటువంటి లక్ష్యాలతో. అందులో మొదటి లక్ష్యం ఏంటి అంటే రోగరహితమైనటువంటి జీవితము. ఈ హాస్పిటల్ స్కీమ్ అన్నీ కూడా రోగరహితమైన జీవితానికే ప్రయత్నం చేస్తున్నాయి. అంచేత అదొక లక్ష్యంగా పెట్టుకుంటే నన్ను చాలా మంది అడిగారు, ఈజ్ ఇట్ పాసిబుల్ అని. ఐ డోంట్ నో, కానీ మానవుడు మాత్రం దానికే ప్రయత్నిస్తున్నాడు అని నాకు గ్యారంటీగా తెలుసు. మానవ జీవితంలో ఒక లక్ష్యం ఏమిటి అంటే రోగరహితమైనటువంటి జీవితం. ఈ హాస్పిటల్స్ అన్ని అందుకేగా వచ్చాయి. అంటే చివరికి హాస్పిటల్స్ అన్ని ఏం చేయాలి అంటే అసలు మనిషికి రోగం రాకుండా ఆపాలి. నేను చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, అది ఎంత కరెక్టో నాకు తెలియదు, కానీ రష్యా డాక్టర్స్ ఒక ఏరియా ఇస్తారట, ఒక లొకాలిటీ, ఈ పేట నీకు ఇవ్వడం. వాడి బాధ్యత ఏంటంటే ఆ పేటలో రోగం రాకుండా చూసుకోవాలి. రోగం వచ్చాక ట్రీట్ చేయటం కాదు, అది ఎంత రేటో నాకు తెలియదు, ఉందో లేదో కూడా నాకు తెలియదు, అలాంటి రోజు రావాలని నా కోరిక. డాక్టర్లు వచ్చాక చదువు ట్రీట్ చేయటం రాకుండా ఉండేటట్టు చెప్పాలి వాళ్ళు. దాన్ని ఆయుర్వేదంగా భారతదేశం అందజేసింది. ఆయుర్వేదము అంటే నీ ఆయువు ఎంత ఉందో అన్నాడు నువ్వు బతుకుతావు రోగరహితంగా, తర్వాత నువ్వు చస్తావు అది వేరే విషయం, కానీ రోగంతో మాత్రం నువ్వు చావకూడదు. రోగంతో నువ్వు ఎందుకు చస్తున్నావు అంటే ప్రాకృతికమైనటువంటి నియమాలను ఉల్లంఘించావు కనుక. అంతేత మొదటి సూత్రం యజ్ఞోపవీతంలో ఉన్నటువంటిది ఏంటి అంటే రోగరహిత జీవితానికి నేను ప్రయత్నిస్తాను అనేటటువంటి సంకల్పం. ఆ సంకల్పం మీరు ఎలాగ పాటించగలరు దానికి కూడా ఫార్ములా ఇచ్చారు. సత్ సవితృ వరేణ్యం, సూర్యుడు ఎక్కడుంటాడో అక్కడ బ్యాక్టీరియా ఉండదు, రోగం తెచ్చేటటువంటి బ్యాక్టీరియా ఉండదు. తెలుసు కదా మీకందరికి బెస్ట్ యాంటీసెప్టిక్ ఏంటి అంటే సూర్యకిరణాలు. రోగరహితం కిరణాలు, రోగాలు దేనివల్ల వస్తాయి, హానికరమైనటువంటి బ్యాక్టీరియా రోగాలు. సూర్యకిరణాలు ఎక్కువగా పడే చోట రోగాణువులు ఉండవు, రోగ కీటాణువులు ఉండవు. తత్సవితురు వరేణ్యం, ఈ తత్సవితురు వరేణ్యం అనేటటువంటి మంత్రాన్ని గ్రంథి వేదనలో, ఇందాక నేను చెప్పలేదు గ్రంథి వేదన, మరి యజ్ఞోపవీతం అన్నప్పుడు మరి చేయాల్సిందే సోలార్ ప్లెక్సస్. ఇక్కడ ఒక విశేషమైనటువంటి ధ్యాన విధానము ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి అనేక రోగ కీటకాలను మీరు నాశనం చేయవచ్చు. అందుకే బుద్ధిజంలో ఒక నియమం ఉంది, ట్రూ బుద్ధిస్ట్ మందు వాడడు, మందు వాడడు. వాళ్ళకి రోగాలు రావు, రోగాలు వచ్చినా కూడా నయం చేసేసుకుంటారు, నయం చేసుకోలేకపోతే చచ్చిపోతానికి ఒప్పుకుంటారు తప్ప మందు వాడటానికి నిజమైన బుద్ధిస్ట్ ఒప్పుకోడు. దానికి కారణం ఏంటి అంటే వాడికి ఆ విద్య తెలుసు, ఓం మణి పద్మం హుం, అది రోగాణువుల్ని ఆపుతుంది, మీ సోలార్ ప్లెక్సస్ సెంటర్ని డెవలప్ చేస్తుంది. ఇంకైతే మన యజ్ఞోపవీతంలో ఉన్నటువంటి మొదటి మూడు తారాలు ఉంటాయని చెప్పాను కదా, మొదటి దారం అది, నేను రోగరహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తాను. ఎలా జీవిస్తావు, తత్సవితులు వరేణ్యం, సూర్యశక్తిని ఉపయోగించుకుని. దీనికి హార్ట్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. రాబోయేటటువంటి రోజులలో ఎలక్ట్రిసిటీని ఉపయోగించి బ్లడ్ సర్క్యులేషన్ యొక్క వేగాన్ని పెంచి రోగాన్ని నయం చేసేటటువంటి విధానం చాలా తొందరలో మనిషి నేర్చుకోబోతున్నాడు. అంచేత మీరు ఆ యాంగిల్లో ఆలోచించి వైద్యంలో ఏమైనా అలాంటి మార్పులు చేర్పులు మీరు చేసుకోగలిగి చూసుకోండి. యూజింగ్ ఎలక్ట్రిసిటీ టు స్పీడ్ అప్ బ్లడ్ సర్క్యులేషన్, ఈ బ్లడ్ క్లాట్స్ అవి వీటిని కూడా, అవి పెద్దగా క్లాట్ కాకముందే కనుక మీరు సర్క్యులేషన్ స్పీడ్ పెంచగలిగితే కుటుంబపోతాయి. తత్సవితురు వరేణ్యం మొదటి భారం అది. దానికి లింక్ ఎక్కడుంది మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, మొత్తం శరీరంలో ఉంది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఆ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ మీకు తెలియాలి, వేగస్ నెర్వ్ అని ఒక నెర్వ్ ఉంది మెయిన్గా, ఆ నెర్వ్ ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్కి హార్ట్కి మధ్య లింక్ ఎలా ఉంది అది తెలుసుకోవటానికి ఎడం వైపు వేస్తాం యజ్ఞోపవీతాన్ని. కరెక్ట్గా హార్ట్ మీద నుంచి వెళ్తుంది అది, కరెక్ట్గా యజ్ఞోపవీతం కనుక మీరు వేసుకుంటే అది మీ హార్ట్ మీద నుంచి వెళ్తుంది. ఆ హార్ట్ మీద నుంచి వెళ్తున్నప్పుడు ఆ హార్ట్ని భలే బైసెక్ట్ చేస్తుంది అది, కానీ ఆ విషయాలు ఇప్పుడు వద్దు మనకి. కానీ మీకు డీటెయిల్స్ కావాలి అంటే టానీ నేడర్ అనేటటువంటి ఒక ఫిజియాలజిస్ట్, చాలాసార్లు నేను మీకు చెప్పాను ఆయన గురించి, శరీరానికి వేదాలకి మధ్య సంబంధము ఇక్కడే ఉందనుకుంటా ఆ బుక్ పటేల్, సరే ఆ బుక్ చూసుకోండి, ఇక్కడ ఇక్కడే ఉంది ఆ బుక్, చూస్తలే క్లాస్ అయితే ఇస్తారు, ఆ బుక్ చూసుకోండి మీకు అర్థమవుతుంది. ఆపరేషన్ చేసి మీ బ్రెయిన్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మీకు వినాయకుడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు, పరశురాముడు కనిపిస్తాడు, ఊహలో కాదు నిజంగానే కనిపిస్తారు కంటికి. మీ చెవిలో ఇయర్ డ్రమ్ని కనుక కరెక్ట్గా చూసుకోగలిగితే ఇయాశ్రమం నుంచి ముక్కు వరకు, ముక్కు నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అగ్ని నీలే పురోహితం, యజ్ఞస్య దేవ ఋతుజం, అవతారం రత్నధాతం అనేటటువంటి సంస్కృత లెటర్స్ అక్షరాలా కనిపిస్తాయి. ఊహ కాదు అది, ఆ పుస్తకం ఉంది ఇక్కడ లక్కీగా మెచ్చుకుని ఆ పుస్తకాన్ని. అది మొదటి తాడు, మొదటిది. అది బ్రహ్మ గ్రంథిని బ్రేక్ చేస్తుంది, నాభి చక్రంలో ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్స్ తీసేస్తుంది. గురుర్బ్రహ్మ అంటున్నప్పుడు మీరు చూస్తారు మీ నాభి లోపలికి వెళ్తుంది, యాక్టివేషన్, సౌండ్ సిస్టమ్. మంత్ర విద్య అందుకు గొప్పది. రెండవది ఏమని చెప్పాను నేను, బ్రెయిన్ సహస్రారము లేక ఆధ్యాచక్రము, ఈ రెండు కూడా బ్రెయిన్ సెంటర్స్. వీటిలో ఉన్నటువంటిది చాలా పెద్ద గొప్పతనం ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి ఇంతవరకు బ్రెయిన్ ఫంక్షన్ ఎలా అర్థం అవుతుంది అంటే, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అవగాహన ఉంది కదా, ఉందా అవగాహన మీలో? ఎంతమందికి అర్థం కాలే? కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే అందరికి అర్థమైందా? అర్థం అవుతే ఓకే, గొడవ లేదు. అర్థమైంది కదా, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే ఈ ఐదు ఇంద్రియాల నుంచి జ్ఞానం తీసుకుంటే ఈ ఐదు ఇంద్రియాల ద్వారా యాక్ట్ చేస్తాం, ఇంతకంటే మనం ఏం చేయలేము. ఇవన్నీ ఎక్కడ ప్రాసెస్ అవుతాయంటే బ్రెయిన్ లో ప్రాసెస్ అవుతాయి, ఏదైనా అక్కడే ప్రాసెస్ అవుతాయి. నువ్వు యాక్ట్ చేయాలన్నా కూడా బ్రెయిన్ నుంచి ఆర్డర్ రావాలి, నీకు జ్ఞానం అర్థం అవ్వాలన్నా కూడా బ్రెయినే ప్రాసెస్ చేయాలి. అది ఇప్పుడు నేను బొమ్మ పడుతుంది మీది నా కళ్ళల్లో, కానీ నా కళ్ళల్లో రెటీనాలో పడినంత మాత్రాన మీరెవరో నాకు తెలియదు. నా మెమరీ సెల్స్ లో నీ యొక్క ఇమేజ్ని బ్రెయిన్ ప్రాసెస్ చేయాలి. కంప్యూటర్ ప్రాసెస్ చేసినట్టే, చేసిన తర్వాత చెప్తుంది ఓహో ఈయన కిషోరు వైజాగ్ నుంచి వచ్చారు అని. అది నాకు గుర్తు రాలేదనుకోండి బై ఛాన్స్, ఆయన కనిపిస్తూనే ఉంటాడు. అర్థమైందా, బ్రెయిన్ ఈ జ్ఞానేంద్రియాల యొక్క ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మోషన్ కి కంట్రోలర్. ఆ బుక్ కాస్త ఖచ్చితంగా చూడండి మీరు, ఇక్కడే ఉంది ఆ బుక్, పటేల్ తీసుకొస్తాడు, చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా మీకు నేను చెప్తున్నది, ఐదు ఇంద్రియాల ద్వారా జ్ఞానం మీకు వచ్చినా లేకపోతే ఈ ఐదు ఇంద్రియాల ద్వారా మీరు యాక్ట్ చేయాలనుకున్నా కూడా ఈ ఐదు ఇంద్రియాల బ్రెయిన్ లో ప్రాసెస్ అవుతాయి. ఇది రెండో ద్వారా. భర్గో దేవస్య ధీమహి అంటే మీ బ్రెయిన్ సెల్స్ లో ఉన్నటువంటి అంధకారం పోవాలి. అంధకారం అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంతేకా మీ బ్రెయిన్ సెల్స్ ని ఎలా ప్రభావితం చేయాలి అనేటటువంటి విద్య మనకి భర్గో దేవస్య ధీమహిలో వస్తుంది. మొత్తం ఎడ్యుకేషన్ ఏంటి, మీ బ్రెయిన్ సెల్స్ ని ప్రభావితం చేయటమే. కార్ డ్రైవింగ్ మీరు నేర్చుకుంటున్నారు మీకు రాదు, ఓ 10 రోజులు మీరు డ్రైవ్ చేసినారు కల్లా ఏమవుతుంది, ఎలా వచ్చింది, మీ బ్రెయిన్ సెల్స్ దానికి ట్యూన్ అయ్యాయి. అర్థమవుతుంది కదా, ఇది రెండో ధారం. విద్యోపవీతంలో ఉండేటటువంటి రెండో ధారము మీకు మీ హార్ట్ స్ట్రక్చర్ లో వచ్చేటటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మీ యొక్క క్యారెక్టర్ మారుతోంది అని నేను అన్నాను అనుకోండి, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీ యొక్క క్యారెక్టర్ ఇప్పుడు మీ చేతిలో లేదు. నేను చాలా మంచివాడినండి, నేను ఎవరిని బాధ పెట్టనండి, అదేంటోనండి నాకు కోపం వచ్చేస్తుంది, అసలు నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు చెప్పినప్పుడు మాత్రం నేను గ్యారంటీగా వాగ్దానం చేసేస్తాను సార్ నేను కోపం తెచ్చుకోనని, కానీ ఇంటికి వెళ్ళేసరి కదా ఏమవుతుంది. ఇవాళ నేను మీకు చెప్తున్నాను, మీరు నిశ్చింతగా ఉండండి, తప్పు మీది కాదు, మీరేం చేయలేరు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ లో హార్మోన్స్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి ఎక్కువ తక్కువ అయ్యేసరికి మీ క్యారెక్టర్ మారిపోతుంది. ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్తారు దాన్ని, అది బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే మీ బ్రెయిన్కి వెళ్తుంది. అక్కడి నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ వాటి ద్వారా, అంటే మీ తప్పేం కాదు, మీ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఉంది, ఏం చేస్తుంది అది, మీ తప్పు కూడా కాదు. అసలు హార్మోన్ సెక్రేషన్, ఆ హార్మోన్ సెక్రేషన్ కంట్రోల్ చేసేది పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము అని చెప్తాం మనం. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పే మహామంత్రము భర్గో దేవస్య ధీమహి, భర్గో దేవస్య ధీమహి, భర్గో దేవస్య ధీమహి, అవి రెండు కంట్రోల్ అయిపోతాయి ఒక రోజులో. అవ్వు ఒక రోజులో సబ్జెక్ట్ వస్తుందా మీకు? గురువులు చెప్పేది ఏంటంటే 24 లక్షల సార్లు కనుక గాయత్రి మంత్రాన్ని మీరు చేస్తుంది యాక్టివేట్ అయిపోతుంది అని. అందువల్ల 5 ఏళ్ళకు కూడా ఎప్పుడో వాడికి గాయత్రి మంత్రం ఇచ్చేస్తారు, 24 ఏళ్ళు ఇచ్చే లోపల రోజుకి ఒక మాల చేసుకున్నా కూడా ఆ టైంకి వాడికి 24 లక్షల గాయత్రి మంత్రం జపం పూర్తి అయిపోతుంది, వాడు ఒక మంచి వ్యక్తిగా బయటకు వస్తాడు. మరి మనం చేయలేదే అంటే ఇప్పుడు మనం ఎక్కువ చేసుకోవాలి. 5 ఏట మనకి చెప్పేసి యజ్ఞోపవీతాలు వేసేసి ఉంటే బాగుండేది. మరి ఇంకా ఈ పాయింట్ అర్థమైంది కదా, బ్రెయిన్ ని కంట్రోల్ చేసుకోవటం, హార్మోనల్ సెక్రీషన్స్ ని కంట్రోల్ చేసుకోవటం. హార్మోనల్ సెక్రీషన్స్ అన్ని కూడా భర్గో దేవస్య ధీమహి, భర్గో దేవస్య ధీమహి, ఈ మంత్రంతో ట్యూన్ అయిపోతాయి. ఎలా ట్యూన్ అవుతాయి? వెబ్సైట్ లో మీరు పేరు టైప్ చేస్తారు, పేరు టైప్ చేయగానే ఓపెన్ అయిపోతుంది కదా. ఇది న్యాచురల్ వెబ్సైట్, ప్రకృతిలో ఉన్నటువంటి వెబ్సైట్. ఆ వెబ్సైట్ కు ఉన్నటువంటి పాస్వర్డ్ ఇది. మీరు నేను ఏం చేయలేను, నేను ఇంకో పాస్వర్డ్ పెడతానండి, పెట్టి చూడ ఏమవుతుందో వెబ్సైట్ లో ఇంకో పాస్వర్డ్ తోనే నేటర్ బుక్ అమ్మా. ఇంకో పేరు పెడితే ఓపెన్ అవ్వదు. మీరు భర్గో దేవస్య దీని అనాలని చెప్పి గాయత్రి మంత్రం చేసుకుంటాను తప్ప నేను ఇంకో మంత్రం చేసుకుంటానంటే పప్పులు ఉడకదు. అది చెప్పండి, తర్వాత చూపించు. ఇది అయిపోయాక చూపించుకోవాలి. ఏం చెప్తున్నానే, నా రెండో సైకిల్ బ్రెయిన్, బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్స్, హార్మోనల్ సెక్రీషన్స్. టచ్ సర్కిల్ వారి ఏం, మీ బ్లడ్ సర్కులేషన్ ని కరెక్ట్ చేస్తుంది, హార్ట్ ని కరెక్ట్ చేస్తుంది. భర్గో దేవస్య ధీమహి మీ బ్రెయిన్ ని కరెక్ట్ చేస్తుంది. కానీ బ్రెయిన్ హార్ట్ కరెక్ట్ గా ఉందా? ఈ మధ్యన వెన్నుపూసలో ఉన్నటువంటి ఈ ఫ్లెక్సెస్ అన్ని ఉన్నాయే, అవన్నీ కరెక్ట్ గా లింక్ లేవనుకోండి. నెర్వస్ సెంటర్స్ బ్రెయిన్ చెప్తూనే ఉంటుంది, బ్లడ్ సర్కులేషన్ అవుతూనే ఉంటుంది, చెయ్యా కదండి. అది ధియో యోన ప్రచోదయాత్. ఇప్పుడు ధియో యోన ప్రచోదయాత్ అంటారు. అంతేకాదు మీరు గాయత్రి మంత్రం చేసుకుంటున్నప్పుడు ఈ 3 పాయింట్స్ మీద మనసు పెట్టుకోవచ్చు. తిరువరి భర్గో దేవశ్రీని ధియో యోన ప్రచోదయాత్. ధియోయోన ప్రచోదయాత్ అంటే ఏమవుతుంది, నిన్ను పూస నుంచి వచ్చేటటువంటి ఆ నెర్వస్ సిస్టమ్ అంతా కూడా మీకు చేయవలసిన పనులు చేయగలుగుతున్నారు. ఇవి 3 కలిపి ఒక 3 వేస్తాం మనం. 3 దారాలు ఉన్నాయి, ఈ 3 కలిపి ఒక 3 వేస్తాం. అంటే ఏంటి, 3 కరెక్ట్ గా ఫంక్షన్ చేయాలి. హార్ట్ బ్లడ్ పంప్ చేసుకుంటూ పోయి, బ్రెయిన్ హార్మోన్స్ సెక్రీట్ చేసుకుంటూ పోయి, మీ వెన్నుపూస ఆర్టర్స్ ఇస్తూ పోతూ ఉంటే కుక్క సింపిస్టర్ అవుతుంది. అంతే కదా, ఈ 3 ఎలా ఉండాలి, ఒకే దాని మీద పుట్టబడి ఉండాలి. అది యజ్ఞోపవీతము. పెళ్లి అయ్యాక ఇంకో 2 వేస్తారు. యాక్చువల్ గా ఇదివరకు స్త్రీకి కూడా వేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అనేక పిచ్చి పనులలో ఒక పని ఏంటి అంటే, స్త్రీకి వేసేటటువంటి యజ్ఞోపవీతం వాళ్ళకి వేయటం లేదు. కనుక ఋషులు పురోహితులు వాళ్ళు ఏం చేశారంటే, అది కూడా నువ్వే వేసుకో బాబు, ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకో అని చేత 2 వేస్తాం. 3వది ఎందుకు, ఎప్పుడు కూడా మన శరీరంలో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ ని చూస్తే మీకు ఒక విచిత్రత కనిపిస్తుంది. నువ్వు ఎక్స్ట్రా ఎప్పుడు కూడా స్పేర్ పార్ట్. ఇంకొక 3వది ఏంటి, స్పేర్ పార్ట్ కదనా. జై గురుదేవ్. అబ్బమ్మని చూపించండి, వినాయకుడు బొమ్మ చూపించు. ఇప్పుడు అనంత చతుర్దశి అదంతా బొమ్మలు అన్ని చూపించు నీకే.